ಅವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಂ ಅವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರ್ಯಂ ಅತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕೂಜಂತಂ ರಾಮರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನೋ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸುರದ್ರುಮತಲೇ ಹೈವೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೇ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ಸದ್ಗುರುವುಲ ಪಾದಪದ್ಮಾಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಚೇಸ್ಕೊಟ್ಟು ಹನುಮತ್ ವೈಭವಂ ಸಂಪೂರ್ಣಂಗಾ ಮನಂ ಒತ್ತಟಿಸುಕುಂಟುನಾಂ. ಹನುಮಂತುಡು ಮೈರಾವಣ ಲಂಕಲೋಕಿ ಪ್ರವೇಶಿಸಿ ರಾಮಲಕ್ಷ್ಮಣುಲ್ನಿ ರಕ್ಷಿಸಿಕೊಳ್ಳಾನಿಕಿ ದುರ್ದಂಡಿ ಅನಿ ಪೇರು ಕಲಿಗಿನ ಮೈರಾವಣುನಿ ಚೆಲ್ಲೆಲಿ ಸಲಹಾ ಮೇರೆಗೆ ಚಂದ್ರಸೇನ ಅನೇವಾಡ ದಗ್ಗರಿಗೆ ವೆಳ್ಳಾಡು. ಈ ಮೈರಾವಣುಡಿ ಪ್ರಾಣರಹಸ್ಯಂ ಚಾಲಾ ವಿಚಿತ್ರಮೈಂದಿ. ವಾಣ್ಣಿ ಚಂಪಡಂ ಅಂತ ತೇಲಿಕ್ ಕಾದು, ವಾಡಿ ಮೃತ್ಯು ರಹಸ್ಯಂ ತಿಳಿಸಿನ ಒಕನೊಕ ಸುಂದರೀಮಣಿ ಉನ್ನದಿ. ಆವಿಡ ಮತಂಗ ಮಹರ್ಷಿ ಚೇತುಲ್ಲೋಂಚಿ ಜನ್ಮಿಸಿದನಿ ನಿನ್ನ ಮನಂ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಆವಿಡ ಚಂದ್ರಸೇನ. ಈ ಮೈರಾವಣುಡು ಆಮೆನ ಅಪಹರಿಸಿ ತೀಸುಕೊಚ್ಚಿ ತನ್ನ ಲಂಕಲೋ ಚೋಟ ದಾಚಾಡು. ಆಮೆಕು ಮಾತ್ರಮೇ ಕಾಮುಕುಡು ಕಾಬಟ್ಟಿ ತನ್ನ ಮೃತ್ಯು ರಹಸ್ಯಾನ್ನಿ ಚೆಪ್ಪಾಡು ಈ ಮೈರಾವಣುಡು. ಆಮೆ ದಗ್ಗರಿಕೆ ಹೇಳಿ ಮೈರಾವಣುಡಿ ಮರಣ ರಹಸ್ಯಂ ತಿಳಿಸ್ಕೋಪೋತೇ ವಾಣ್ಣಿ ಚಂಪಡಂ ಅಂತ ತೇಲಿಕ್ ಕಾದು, ವಾಣ್ಣಿ ಚಂಪಕಪೋತೇ ರಾಮಲಕ್ಷ್ಮಣುಡು ಅಲಾಗೇ ಶಾಶ್ವತಂಗಾ ಶಿಲಾ ವಿಗ್ರಹಾಲುಗಾ ಉಂಡಿಪೋತಾರು. ವಾಣ್ಣಿ ಚಂಪೇ ಮುಂದು ನೀವು ಚಾಲಾ ಜಾಗ್ರತ ವಹಿಸವಲಸಿನ ಒಕ ಸೂಚನೆ ಚೆಬುತುನ್ನಾನು ಅನಿ ದುರ್ದಂಡಿ ಲಾಂಟಿ ಕೊಂತಮಂದಿ ರಾಕ್ಷಸ ಸ್ತ್ರೀಲು ಉತ್ತಮ ಸ್ತ್ರೀಲು ಉಂಟಾರು ಕಾಬಟ್ಟಿ ಎಪ್ಪಟಿಕಪ್ಪುಡು ದೇವತಲಕು ಕೂಡ ವಿಜಯಂ ಲಭಿಸ್ತೂ ಉಂಟುಂದಿ. ಪ್ರತಿ ಜಾತಿಲೋನೂ ಒಕ ಮಂಚಿವಾಡು ಒಕ ಚಡ್ವಾಡು ಪಡ್ತಾನೆ ಉಂಟಾಡು ಎಪ್ಪುಡೈನಾ. ಅಂದುಕೇ ಫಲಾನಾ ಕುಲಂ ಫಲಾನಾ ಮತಂ ಈ ತೆಗ ವೀಳಂತಾ ಪಾಪಾತ್ಮಲನ್ನು ಎಪ್ಪುಡು ತೊಂದರಪಡಿ ಮನಂ ಅನ್ನಕೂಡದು. ಅನ್ನಿಟಿಲ್ಲೋನು ಕೊಂತಮಂದಿ ಉತ್ತಮಲು ಉಂಟಾರು, ಕೊಂತಮಂದಿ ಪಾಪಾತ್ಮಲು ಉಂಟಾರು. ಲಂಕಲೋ ವಿಭೀಷಣುಡು ಲಾಂಟಿ ವಾಳ್ಳು ಎಪ್ಪುಡು ಉಂಟಾರು. ಮಹಾನುಭಾವುಲ ಮಧ್ಯಲೋ ಕೂಡ ನೀತುಡು ಉಂಟಾಡು. ಈ ವಿಧಂಗಾನೇ ದುರ್ದಂಡಿ ಏ ಕಾರಣ ಚೇತನೈತೇನೆ ಒಕ ರಹಸ್ಯಾನ್ನ ಅಂದಿಂಚಿಂದಿ. ರಾಮಲಕ್ಷ್ಮಣುಲ್ನಿ ಶಿಲಾಮೂರ್ತುಲುಗಾ ಚೇಸಿ ಪ್ರಸ್ತುತಂ ಮೈರಾವಣುಡು ದಾಚಿ ಉಂಚಾಡು. ಆ ಶಿಲಾಮೂರ್ತುಲ್ನಿ ವಾಡು ಚಚ್ಚಿಪೋಯೇಲೋಪು ವಾಡಿ ದ್ವಾರಾನೇ ಮಾನವುಲುಗಾ ಮಾರ್ಚಾಲಿ. ಒಕ್ಕಸಾರಿ ವಾಡು ಚಚ್ಚಿಪೋತೇ ಇಂಕಾ ರಾಮಲಕ್ಷ್ಮಣುಲು ಶಿಲಾರೂಪಾಲ್ಲೋ ಉಂಟಾರು ತಪ್ಪ ಮಾನವುಲುಗಾ ಮಾರರು. ಅದು ಬ್ರಹ್ಮ ಇಚ್ಚಿನ ವರಂ. ಒಕಸಾರಿ ವರಂ ಇಚ್ಚಾಕ ತಪ್ಪಕೂಡದನ್ನು ವಾಳಕ ನಿಯಮ ಉನ್ನದಿ. ಅಂದುವಲ್ಲ ಭಗವಂತುಡು ಕೂಡ ತಾನಿಚ್ಚಿನ ನಿಯಮಾನಿಕ ತಾನು ಕಟ್ಟುಪಡ್ತಾಡು. ದೇನಿಕೇನೋ ಒಕ ನಿಯಮ ಉನ್ನದಿ ಗನಕ ಲೋಕಮಂತಾ ನಿಯಮಂ ಮೇದೇ ನಡುಸ್ತುನ್ನದಿ. ನ ಶ್ರೇಯೋ ನಿಯಮಂ ವಿನಾ, ನಿಯಮಂ ಲೇಕಪೋತೇ ಶ್ರೇಯಸ್ಸು ಲೇದು. అందువల్ల ప్రతి వ్యక్తి ఒక నియమమునకు కట్టుబడి జీవితాన్ని కొనసాగించవలసిందే. మానవుడు తపస్సు చేస్తే వాడికి వరాలు ఇవ్వాలని బ్రహ్మను నియోగించారు త్రిమూర్తులు. ఇచ్చిన వరాలు ఎట్టి పరిస్థితుల్లో నిలబెడతా ఉన్నారు ముగ్గురు. కాబట్టి బ్రహ్మ వాడికి ఇచ్చాడు వరం, ఆ వరం చివరిదాకా నిలబడుతుంది. నువ్వేం చేస్తావు, నీ తెలివితేటలు ఉపయోగించమని కానీ ఈయన అప్పటికప్పుడే చంద్రసేన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆవిడ పాతాళ చెరలో ఉన్నది, అమ్మా నేను హనుమంతుణ్ణి వాయుపుత్రుణ్ణి రామలక్ష్మణుల్ని రక్షించుకోవడానికి వచ్చాను, నీకు మాత్రమే తెలుసునట మైరావణ మృత్యు రహస్యం, అందుకని నీ దగ్గరకు వచ్చాను, వాడు ఎలా చచ్చిపోతాడో చెప్పమని కానీ ఆవిడ ఆశ్చర్యపోయి, పరమరామ భక్తుడివి, నీ గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను, ఈ పాతాళవాసులు రోజుకోసారైనా ఎప్పటికప్పుడు లంకానగరంలో జరుగుతున్న విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, దాన్ని బట్టి నీ గొప్పతనాన్ని విన్నాను, నాకు చాలా ఆనందం కూడా కలిగింది. మైరావణ మృత్యు రహస్యం నాకు తెలుసు, నేను చెప్పాలంటే నువ్వు నాకు మాట ఇయ్యాలి అంది. అంత తొందరపడి మాట ఇస్తే ప్రమాదంగా ఒక్కొక్కప్పుడు మాట ఇచ్చి ఇరుక్కుపోతారు, అందుకని ఈయన ఏమిటో చెప్పు దాన్ని బట్టి మాట ఇస్తానన్నాడు. నాకు చాలా కాలం నుంచే ఉంది, పుట్టినప్పటి నుంచి రాముడంటే భక్తి, రామదర్శనం నాకు ఇప్పిస్తానని నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి, నేను మృత్యు రహస్యం చెబుతానంది. హనుమంతుడు కూడా కొంచెం బుర్రగొక్కున్నాడు, రామదర్శనం ఇప్పించాలి అంటే తన చేతులు ఎక్కడుంది, ఇవాల్టి సామాన్య శిష్యులు లాంటి వాడు కాదు కదా ఆయన, ఎట్టి పరిస్థితుల్లో తన పరబ్రహ్మను అడగకుండా తన గురువుని అడగకుండా మాట ఇవ్వడు, అందుకని అమ్మా రాముణ్ణి అడిగి ఆయన ఒప్పుకున్నాక ఆయన దర్శనం నీకు అయ్యేలా చేస్తానన్నాడు. అలా అయితే నేను రహస్యం చెప్పనంది ఆవిడ, నీ ఇష్టం నువ్వు అడిగి ఆయన చేత అవుననిపించుకో, రామదర్శనం నాకు కలుగుతుందని నువ్వు నమ్మకం కలిగిస్తే మాటిస్తే అప్పుడు మైరావణ మృత్యు రహస్యం చెబుతాను, రాముడి కోసం పుట్టాను, రాముడి స్మరణే చేస్తున్నాను, రామదర్శనం కోసం బతుకుతున్నాను, ఆ రాముడి దర్శనమే నాకు అవ్వకపోతే లోకం ఏమైపోతే నాకేముంది. ఆవిడ అలా ఉండాలి గట్టిగా, భక్తులు ఎప్పుడు భగవంతుడిని రోజు నిన్ను జపం చేస్తున్నావు, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను అనుగ్రహించకపోతే నువ్వెందుకని నిలదీస్తారు, అలా నిలదీసిన పరమ భక్తులు ఉన్నారు. అంటే అంత స్థాయి భక్తి ఉంటే, అరకొర భక్తి ఉంటే వెళ్ళి ఆయన దొరకడు, నువ్వు ఎంత గెంచుకున్నా. రావణాసురుడు తలకే నరుక్కోగలిగాడంటే శివుడి కోసం, శివుడు తనను అనుగ్రహిస్తాడనే నమ్మకం ఉంది వాడికి. మొండివాడు మూర్ఖుడు, భక్తి విషయంలో అప్పుడప్పుడు మొండితనమే అవసరం. మెత్తగా సగం సగం నమ్మి నమ్మకుండా ఉంటే భగవంతుడి దర్శనం కాదు. చాలా చోట్ల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి, కానీ ఆ ప్రదక్షిణ ఎంత నమ్మకంతో చేయాలి, ప్రాణం పోయినా మేము నిన్ను నమ్ముతున్నాం అని ప్రదక్షిణ చెయ్యండి, వాడి కోరికలు తీరుతాయి. యావత్ జీవితం నేను ఎప్పుడు ఏ ఊళ్ళో ఉపన్యాసం చెప్పినా అక్కడ గుళ్ళో నవగ్రహాలు ఉంటే ప్రదక్షిణ చేసి తీరుతాను, నోటెంది కూడా ఎవడ అడ్డం వచ్చినా సరే కరెక్ట్గా నా కోసమే పరీక్ష పెడుతూ ఉంటాడనమాట. మాయదారి మనుషులు వెనక్కి నొలుస్తూ వచ్చి ఢీ కొట్టేవాడు ఒకడు, పొద్దున ఓ పర్వతం లాంటి గజలక్ష్మి గారు నన్ను ఢీ కొట్టింది, తలప్రాణం తాక్కువచ్చింది, ఆ వెనక్కి రావడం కంగారులో. అయినా సరే మనం మొండిగా జయించాలి, అప్పుడు నిలబడ్డామా, ఏమైనా నిలదొక్కున్నామా, భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా, ఎంత కఠోరమైన భక్తి విశ్వాసములుంటే అంత ఎక్కువ ఫలితం కలుగుతుంది. అందుకే ఆవిడేమంది, మైరావణుడు చావాలంటే రాముడు నాకు దర్శనమివ్వాలి, ఇస్తేనే రహస్యం చెబుతాను, లేకపోతే రామలక్ష్మణులు శిలామూర్తులైపోయి లోకం తల్లకిందులు అని నాకు అనవసరం అనగానే హనుమంతుడు, సరే అయితేనమ్మా రామలక్ష్మణుల్ని ఒప్పించి ఆ తర్వాతే రహస్యం తెలుసుకుంటానులే అని ఆవిడ దగ్గర మాట పుచ్చుకుని బయలుదేరాడు. ఆ సమయంలో ఈ రాక్షసులంతా పాతాళ లంకలో ఉన్న మహాకాళికాలయంలో పెద్ద జాతర చేస్తున్నారు. సంస్కృతంలో యాత్ర అనే శబ్దమే తెలుగులో జాతర అయ్యింది. అమ్మవారి కోసం పల్లకీల్లో రకరకాల పాత్రలను పెట్టి ఊరేగించడం, కళ్ళు కొంతమంది చెప్పేగా క్షుద్ర పూజలు వాళ్ళు, కొంచెం నీచమైన పూజలు చేసేవాళ్ళు, ఈ కోడిగుడ్లు మేకలు గొర్రెలు వీటిని వేసి పారేయటం, కళ్ళు తాగేయటం. అసలు నిజం చెప్పాలంటే దేవుడి మీద భక్తి కాదు, ఈ కళ్ళు కోసం మాంసం కోసం ఈ రకమైన పూజలు నిర్వహించేవాళ్ళు ఉన్నారు కొందరు. ఇక అమ్మవారి జాతర వచ్చిందంటే వాడికి ఎంత ఆనందమో, ఒత్తప్పుడు రాదు, అప్పుడు మాత్రం ఫ్రీగా వస్తుంది. కొంతమంది లక్షణం ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు, అదొక లక్షణం, అది ఎప్పుడూ మంచిది కాదు. నేను చెప్పాగా సాత్విక పూజలతో పరమాత్ముడు సంతోషించినట్లుగా ఈ నీచమైన పూజలకి పరమాత్ముడు సంతోషించడు. యోపం కృత్వా పశూన్ హత్వా కృత్వా రుధిర కర్దమం, ఒక స్తంభం నాటి ఆ స్తంభానికి పశువుని కట్టి దాని తల నరికి నెత్తురు మడుగు చేసి ఈ మడుగుతో దేవతల్ని సంతోషపెట్టగలిగితే ఆ దేవతలు నీకు ప్రత్యక్షమే వరాలు ఇస్తే ఇంక ఈ లోకంలో పరమపాపత్తులంతా కూడా గొప్పవాళ్ళైపోరా అన్నాడు ఆయన. నువ్వు నెత్తురు మడుగు చేస్తే చివరికి మిగిలేది పాపం తప్ప ఎప్పటికీ దానివల్ల శాశ్వతమైన ప్రయోజనం ఉండదు. తాత్కాలిక ప్రయోజనాలు వస్తాయి, కొంచెం తక్కువ శక్తి కలిగిన దేవతలు అనుగ్రహిస్తారు, కానీ అమ్మ ఎప్పుడు అనుగ్రహించదు. అయినా ఏం చేస్తాం, తరతరాలుగా ఒక దురాచారం వచ్చి పడిపోయిందనమాట. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ప్రత్యేకంగా చెప్పారు, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత. అందులో దురాచార శమని అంటే బలులు ఇవ్వడం, ఈ కోడిగుడ్డు లాంటివి పెట్టడము, చద్దన్నం పెట్టడం, ఉల్లిపాయ నైవేద్యం పెట్టడము, కళ్ళు కొండల నైవేద్యం పెట్టడం, ఇవన్నీ దురాచారములు. ఈ దురాచారములను శమని నాశనం చేస్తుంది. అమ్మవారికి దురాచారములు అంటే ఇష్టం ఉండదు. చక్కగా గోవుల పాలుతో అభిషేకం చేసిన, కుంకుమతో శ్రీచక్రానికి అర్చన చేసిన, ఇటువంటి పరమ పవిత్ర సాత్విక పూజలు అంటే అమ్మకి ఇష్టం తప్ప ఈ మూర్ఖపు పూజలు ఆవిడకి ఇష్టం ఉండదు. ఇప్పుడు అంత స్పష్టంగా లలితా సహస్రనామంలో దురాచార శమని అని చెప్పారు. అయినా ఎన్ని విన్నా మళ్ళీ వాడి పని వాడే చేస్తాడు, ఎందుకంటే ఆ చేసేవాడు ఇది వెండగనక. ఆ కాళికాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఈ జాతర జరుగుతూనే ఉందిట. ఈయన చూశాడు పెద్ద విశాలమైన ఆలయం, లోపల 81 అడుగుల కాళికామాత విగ్రహం ఉన్నది, 8 భుజాలతో ఉన్నది కాళికామాత అష్టభుజాదేవి. ఒక చేతిలో పుర్రెల దండ, మరో చేతిలో పెద్ద ఖడ్గం, ఒక దాంట్లో శూలం, భేకరాకారం, మంచి నల్లని కాళికామూర్తి విగ్రహం అది. ఆ గోపురం పైకి ఉన్నది. గోపురం పై నుంచి వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారికి అభిషేకం చేయడానికి వీలుగా ఒక దొన్ని పెట్టారు. కొన్ని చోట్ల చూశారో లేదో మీరు, శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు ఒక పాత్ర పెడతారు పైన నుంచి, ఇందులో నూనె పోస్తే ఆ పైన గొట్టం అమ్మట వెళ్ళి శని మీద పడుతుందన్నమాట. అలాంటి గొట్టం ఒకటి పెట్టారు. బయట అమ్మవారి పాదాల మీద పడేలాగా ఒక చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి గొట్టం పెట్టి సరిగ్గా అమ్మవారి పాదాల దగ్గరికి అది వెళ్ళేలా చేశారు. ఇందులో మద్యం పోస్తే ఈ మద్యం వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పడుతుంది. ఆ పాదాల దగ్గర నుంచి కిందకు వచ్చి కింద ఉన్న పెద్ద ఒక తొట్టిలో గెడుతుంది. ఈ తొట్టిలో నుంచి మళ్ళీ బయటకు తూము పెట్టారు. మనం ఎలా అయితే సోమశిల పెట్టామో అలాగా శివుడికి అభిషేకం చేస్తే నీళ్ళు బయటికి రావు, అలాగే అమ్మవారి పాదాల మీద పడిన మద్యం బయటకు వచ్చేందుకు తూము పెట్టారు. ఆ తూము దగ్గర తొట్టి ఇందులో పడగానే ఎవడికి వాడే శుభ్రంగా పట్టినంత తాగేయచ్చు అనమాట. జయ జగన్మాతను అమ్మకు పోసేయడం, వీళ్ళు తాగేయడం అమ్మ పేరు చెప్పి శుభ్రంగా. ఈ విధంగా అభిషేకానికి ఏర్పాటున్న ఆ రంధ్రం చూశాడు హనుమంతుడు. కాళికాలయంలోకి వెళ్ళడానికి మంచి మార్గం దొరికిందనుకుని వెంటనే సూక్ష్మరూపంతో ఆ మద్యం పోసే రంధ్రం గుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎదురుగుండా ఉన్నదట పెద్ద పెద్ద డప్పులు పెట్టారు, బలివ్వడానికి వీలుగా కొన్ని మేకల్ని గొర్రెల్ని జంతువుల్ని పెట్టారు. లోపల కూడా గర్భాలయంలో బయట తలుపు వేసేసింది చక్కగాను. ఇంకా లోపల మద్యం భాండాలు, రకరకాల మంచి నైవేద్యాలు ఇవన్నీ ఉన్నాయి. భీకర కాళికామూర్తి కనపడింది. హనుమంతుడు ఆ కాళికను చూచి ఒక్క క్షణకాలం ఆయన కూడా ఏమి రూపం ఇది అనుకున్నట్ట. కొంచెం కోపం వచ్చింది ముందు అమ్మవారి మీద. ఎందుకు కోపం వచ్చిందంటే ఇంత జగన్మాతవయ్యుండి లోకం కోసం ఆవిర్భవించిన శ్రీమన్నారాయణ అంశస్వరూపులైన రామలక్ష్మణుల్నే బలికొనాలనుకుంటోంది ఈ కాళిక అని ఆగ్రహించి, అంతలోనే జగన్మాత తప్పేముంది వీళ్ళు మూర్ఖులు కదా అని అనుకుని తప్పు గ్రహించి వెంటనే రెండు చేతులు తోడించి ఆ కాళికాదేవికి భక్తితో నమస్కారం చేశాడు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌహ్క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఓ జగన్మాత, హ్రీం అని పేరు కలిగినటువంటి ఒక అక్షరం ఉంది కదా, ఈ అక్షరం ఎలా ఉంటుందో అలాంటి ఒక సింహాసనం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అమ్మవారు కూర్చునే సింహాసనం హ్రీం అనే అక్షరం వంటి ఆకారంతో ఉంటుందన్నమాట. మీరు చూశారు కదా హ్రీం అని ఒక అక్షరం రాయండి, ఆ అక్షరం లాగే ఒక పీఠ ఉన్నది, ఒక సింహాసనం. అటువంటి సింహాసనం మీద అమ్మవారు కూర్చుని ఆ మధ్యలో అగ్నిజ్వాలం వెలిగిపోతుందన్నమాట. అనలశిఖాం, అనలము అంటే అగ్ని, అగ్నిజ్వాలలాగా అమ్మవారు సింహాసనం మీద ధగధగధగ వెలిగిపోతున్నది అటువంటి తల్లి. సౌహ్ క్లీం అనే రెండు కళలతో ప్రకాశిస్తున్న తల్లి. సౌవర్ణాంబరధారిణీం, బంగారపు చీర ధరించింది అమ్మ. అమ్మవారికి పూర్తిగా బంగారంతో తయారు చేసిన చీరని ఒకప్పుడు విశ్వకర్మ సమర్పించాడు. ఆ చీరని ప్రేమతో స్వీకరించి కట్టుకున్నది. సౌవర్ణము అంటే బంగారముతో తయారు చేయబడిన అంబర వస్త్రమును ధారిణీం ధరించిన దానిని గురించి నమస్కరిస్తున్నాను. సువర్ణ వస్త్రధారిణి అయిన నీకు నమస్కారం. వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం. అమ్మవారికి మూడు కళ్ళు ఉన్నాయి. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. ఈ మూడు కళ్ళతో వెలిగిపోతున్న తల్లికి నమస్కారం. అదన వాడు త్రినేత్ర ఉజ్వలాం. త్వాం గౌరీం, అటువంటి నిన్ను గౌరీం తెల్లని కాంతితో ఉండుదానని. ఒకప్పుడు అమ్మవారు మొదట్లో తెల్లగా ఉండేది, ఆ తర్వాత కొన్ని కారణాల చేత నల్లగా అయిందని ప్రారంభంలో చెప్పాను కనుక పదే పదే చెప్పక్కర్లా. త్రిపురాం పరాత్పర కళాం, వరసగా మూడు పురాలతో కూడిన తల్లిని, పరాత్పర కళా స్వరూపిణిని, శ్రీచక్రములో సంచరించు తల్లిని, పుస్తకం పాశం, పాశం అంటే తాడన్నమాట, అంకుశం, ఏనుగును పొడిచేటటువంటి దానిని అంకుశం అంటారు. ఏనుగును అదుపులో పెట్టాలంటే అంకుశం అని పేరు కలిగిన ఒక ఆయుధం ఉండాలి. అది మంచి పదునుగా ఉంటుంది సోలంలాగా, దానితో ఏనుగు ఎత్తిమీద పోటు పొడిస్తే కానీ మాట వెందు. అటువంటి అంకుశాన్ని, పుస్తకం పాశం అంకుశం ఇవి ధరించేటటువంటి జగన్మాత నీకు నమస్కారం. భద్రకాళి నమస్తుభ్యం చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని. భద్రకాళివి, మహాకాళివి, చండాసురుడు ముండాసురుడు అని పేరు కలిగిన ఇద్దరు రాక్షసుల్ని చంపింది అమ్మ. అప్పటి నుంచి చండముండాసుర నిషోధిత్వాత్ చాముండేతి చ విఖ్యాత అని నిర్వచనం. చండముండాసురుల్ని చంపటం వల్ల అమ్మవారికి చాముండా అని పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం జగన్మాత. లోకశ్రేయస్సు కోసం అవతరించిన శ్రీమన్నారాయణమూర్తిని, రామచంద్రుణ్ణి, ఆయన సోదరుడు లక్ష్మణుణ్ణి బలిగొందామనుకుంటున్నావు, ఇది నీకు న్యాయమా? ఇలా నువ్వే నీ వంటి కరుణాస్వరూపిణి అవ్యాజ కరుణామూర్తి జగన్మాత అందరినీ రక్షించవలసిన తల్లి రామలక్ష్మణుల్ని భక్షిస్తే ఇంకా పాపాత్ముల్ని శిక్షించే వాళ్ళు ఎలా ఉంటారు? ఈ రాక్షసుల్ని నాశనం చేసి వాళ్ళని రక్షించవా? లేదా చూచెదవుగాక నా శక్తి అన్నట్టు పైగా విజృంభించి అమ్మవారిని విగ్రహాన్ని పగలగొట్టేస్తానన్నాడు. అప్పుడు అమ్మవారు పకపకా నవ్వి అత్యంత సౌమ్య రూపంతో ప్రత్యక్షమైంది. యజమాని మీద భక్తి, రామచంద్రుడి మీద భక్తితో నువ్వు కోపాన్ని ప్రదర్శించడం కూడా నాకు ఇష్టమే నాయన. ఒక రహస్యం చెబుతున్నా విను. నేను నిజానికి భయంకర స్వరూపిణిని కాను, కేవలం మహిషాసురుడి లాంటి నీచుల్ని సంహరించేటప్పుడు మాత్రమే నేను క్రోధావేశానికి గురవుతాను. లోకంలో ఒక స్థాయి దాటి ఎవడైనా పాపం చేస్తే అటువంటి పాపాత్ముల్ని శిక్షించడం కోసమే మేము క్రూర రూపం ధరిస్తాం. అంతే తప్ప ఉత్తప్పుడు పొరపాట్లు కూడా మేము క్రోధావేశంతో ఉండం, పరమశాంత స్వరూపంతో ఉంటాం. నేను సకల లోకాలన్నీ రక్షించే అమ్మని, అసలు రూపం ఇది. ఇంక వీళ్ళని బలిమ్మని నేను అడిగానా, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా నిజంగా అనకూడదు కానండి, ఎన్నిసార్లు చెప్పండి, ప్రాణం తినేస్తున్నారన్నమాట ఉపన్యాసం మధ్యలో. ఒక క్షణకాలం ఎవరిని కూడా బలులిమ్మని అడగలేదు. ఎప్పుడు అసలు నా సంస్కారమే కాదది. అజ్ఞానంతో పడిన మానవులు తమ స్వార్థం కోసం ఈ జంతువులను అలా ప్రాణం తీస్తున్నారు. గోవులను, మూగజీవులను చంపినవాడు ఎప్పుడూ మోక్షం పొందడు. దానికి ఉదాహరణగా పురాణాల్లో గాథ ఉంది. పూర్వకాలంలో ఒక కాపాలికుడు ఉండేవాడు. వాడు మెడలో కపాలాలు వేసుకుని అమ్మవారికి 100 మేకలు బలిస్తే అమ్మ ప్రత్యక్షమై నాకు వరాలు ఇస్తుందని ఎక్కడో చోట శాసనం చదివేట. అందుకని అమ్మవారి కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాడు 100 మేకల్ని బలిచ్చి అమ్మవారికి యజ్ఞం చేయాలని సంకల్పించాడు. 99 మేకల్ని బలిచ్చాడు. ఇంకొక మేక బలిస్తే వాడు అన్నట్టుగా 100 యజ్ఞం పూర్తవుతుంది. వాడు 100వసారి ఓ మంచి మేకపోతుని బజారులో కొనుక్కొచ్చాడు ఈ బలివ్వడానికి అడవిలోకి. అడవిలో ఉన్నటువంటి ఆలయం గనక అక్కడికి తీసుకొస్తూ ఉంటే అంతలో మేక పకపకానవి, అంతలోనే బేరమని ఏడ్చింది. వీడికి మతిపోయింది. మేకకి ఏమైనా పిశాచం పట్టిందా? ఏడ్చింది, నవ్వింది, నవ్వింది, ఏడ్చింది అనుకుని ఇదేదో భ్రమేమో అనుకున్నట్ట. అయినా ఎందుకైనా మంచిదని మళ్ళీ యగాదిగా చూశాడు మేకపోతుకేసి. అప్పుడు మేకపోతు, నువ్వు నన్నేం యగాదిగా చూడక్కర్లేదు, నేనే నవ్వా, నేనే ఏడ్చానందిట. ఓరి దేవుడో, ఇదేదో పిశాచి చెప్పి మేకపోతు అనుకున్నాడు. ఇది కూడా ఏమన్నా కలియుగంలో సెల్ ఫోన్ మింగేసిందేమో, ఆ సెల్ ఫోన్ లోపల నుంచి మాట్లాడుతోందేమో, దిక్కుమాలిన మేకపోతు గురువుగారు ఉపన్యాసం డిస్టర్బ్ చేయడానికి ఏమైనా వచ్చిందేమో అని అనుకుని, మేకపోతా నువ్వు నిజంగా మాట్లాడావా అని అడిగాడు. నేను నిజంగానే మాట్లాడాను. మరి ఎందుకు నవ్వావు, ఎందుకు ఏడ్చావు? నాయన, నేను కూడా ఒకప్పుడు నీలాంటి కాపాలికుణ్ణి. అమ్మవారిని పూజించి 100 మేకపోతుల్ని బలిస్తే నాకు అమ్మవారు ప్రత్యక్షమై వరాలు ఇస్తుందని ఎవడో చెప్పాడు. దాంతో నీలాగే 100 మేకపోతులు బలిచ్చి అమ్మవారిని పూజించాను. అమ్మవారు ప్రత్యక్షమవ్వలేదు, కానీ 100 మేకపోతుల్ని బలిచ్చిన పాపంతో ఇప్పటికీ 100 జన్మలుగా నేను మేకపోతునే పుడుతున్నాను, నీ పోటీవాడు ఎవడో ఒకడు నన్ను నరికేస్తున్నాడు. ఆదివారం నాడు కటిక దరిద్రులైన ఏ కటిక కషాయివాడో తురకాడో నరికేయడం, ముక్కలు ముక్కలు కింద పట్ట దొంగ మీద కొట్టి 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 దాన్ని నన్ను వండుకు తినేయడం, ఇలా 100 జన్మలుగా ఎంతోమంది కడుపులోకి వెళ్ళా. ఇది 100వ జన్మ. అప్పుడు నాకు ఈ జన్మలో పాత జన్మ వాసన గుర్తొచ్చింది. ఓహో, 100 మేకపోతుల్ని బలిచ్చాను, ఆ పాపం వల్ల 100 సార్లు నేను మేకపోతునయ్యాను, చావు దెబ్బలు తింటున్నాను, ఎప్పటికప్పుడు ఇలాగే దుర్మరణం పాలవుతున్నాను అని నవ్వుకున్నాను. నేను చేసిన పాపాలు తలుచుకుని ఇంకెందుకు ఏడ్చానో తెలుసా, నాలాంటి వాడు నువ్వు తయారయ్యావు, నీకు కూడా తప్పదు, నీ గతిలో అవుతుందని నీకోసం ఏడ్చానంది. వీడికి మతిపోయింది. ఓసని దుంపదేగా 100 మేకపోతులు బలిస్తే అమ్మవారు ప్రత్యక్షమే వరాలు ఇస్తుంది అనుకున్నాను. అది అంత అబద్ధమా అంటే, పిచ్చివాడా, బలుడిచ్చేవాడిని ఎప్పుడు అమ్మవారు అనుగ్రహించదు. తాత్కాలికంగా చిన్న చితక ప్రయోజనాలు తప్ప శాశ్వత ప్రయోజనం కలగదు. దానికి ఉదాహరణ నేనే అంది మేకపోతు. అమ్మో, నాకు ఈ విషయం తెలియలేదు, పద్మాకర్ గారు ఉపన్యాసంలో ముందే చెప్పుంటే ఈ పని చేసేవాడిని కాదు, వినుంటే. అమ్మో, ఇప్పుడు నేనేం చేయను అన్నట, నువ్వు ఏం చేసినా సరే నువ్వు చేసిన బలుల పాపం అనుభవించవలసిందే నువ్వు అన్నది మేకపోతు. అయ్యింది, ఏదో అయ్యింది, ఇక ఈ 100వ మేకపోతుని బలివ్వను, నేను నిన్ను వదిలేశాను, నువ్వు బతికిపో అన్నట్ట. పిచ్చివాడా, నువ్వు నన్ను వాడు వదిలినా ఈరోజు నాకు మృత్యువు తప్పదండి. ఏమో, నేను మాత్రం నీకు నిన్ను బలివ్వను, చూస్తూ చూస్తూ విషయం తెలిసాక మళ్ళీ ఎలా బలిస్తాను అన్నాడు వాడు. ఇంతలో ఏం జరిగింది, ఆ పక్కనే వాడెవడో మేకల కోసమని గడ్డిలా కోస్తున్నాడు, పైన రొట్టెలకు వస్తున్నాడు ఒక పెద్ద కర్ర, ఆ కర్రకేమో ఒక పెద్ద కత్తి కట్టి, ఆ కత్తితోటి మేకల కోసమని చెట్లకున్న కొమ్మల్ని రొట్టెలు రొట్టెల కింద కొయ్యడం మొదలెట్టాడు. ఇంతలో ఆ కత్తి విరిగిపోయింది, తాడు దిగిపోయింది, ఢామన కత్తి కింద పడింది, దీని మెడ మీద పడిపోయి దీని తలకే దిగిపోయింది. అప్పుడు అర్థమైంది వీడికి, భగవంతుడా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదని పిచ్చెక్కి పారిపోయేటవాడు. ఇది అత్యద్భుతమైన కాళికాపురాణంలోని కథ. కాళికాపురాణం ఉప పురాణం అది. ఆ పురాణంలో ఒకసారి 100 మేకల్ని బలిచ్చిన పాపానికి వాడు మేకపోతై 100వ జన్మలో బలివ్వను అని అవతల వాడు వదిలినప్పటికీ కత్తి దెబ్బకి తావక తప్పలేదు. ఇలా క్షుద్ర పూజలు చేసి హింస చేసిన వాడు ఎప్పుడూ హింసకే నాశనం అయిపోతాడు. అందుకే అహింస పరమో ధర్మ అన్నారు. ఎప్పుడు అహింస, తన ఎంత తాను కావాలని దేన్ని చంపకూడదు. హింస చేయని వాడు లేడు జగమున, ఈ లోకంలో హింస చెయ్యని వాడు ఒక్కడు లేడు. కానీ కావాలని తనంత తాను ఏ జంతువుని చంపకూడదు. కాలి కింద నడుస్తున్నప్పుడు ఏమైనా జంతువులు చచ్చిపోయాయి అనుకోండి, అది మన పాపం కాదు. మనం మంచినీళ్ళు కాచాం, అందులో సూక్ష్మజీవులు చచ్చాయి, అది మన తప్పు కాదు. మనం ఏదో పాపం వంకాయ కూర వండుకుందామని కోసాం తెలియక, అందులో తెల్లని పురుగులు చచ్చిపోయాయి అనుకోండి, అవి మన వల్ల కాదు, మనం చెయ్యలేదు కావాలని. పాపం ఒక ఆయన, నేను శుద్ధ శాకాహారమే తింటానండి, పొరపాటును కూడా ఎప్పుడు జీవితంలో మాంసం తిన్నన్నాడు. ఆయన ఓ రోజున వంకాయ కూర తిన్నాడు, తీరా చూస్తే వంకాయ కూరలో ఆయనకి ఏం తెలియదు, గుజ్జనుకున్నాడు, అన్ని తెల్ల పురుగులే, 100 పురుగులు తిన్నాడు. మరి ఏం చేస్తాడు, కాబట్టి కావాలని తినలేదు పాపం, పొరపాటును తినేశాడు. ఆయనలో కళ్ళు కనపడవు. ఆ పూట ఆయన కర్మయోగం ఏంటంటే, మిరపకాయలు అంటే చాలా ఇష్టం ఆయనకి. మంచి ఆవు పెట్టిన మిరపకాయలు అంటే మరి ఇష్టం. పులిహారలో మిరపకాయలు ఉంటాయి కదా, పోపు పెట్టినవి, అలాంటి మిరపకాయని తిన్నాడు. తీరా చూస్తే బొద్ది. ఇంకా జరిగింది ఇది. కాబట్టి ఇది కావాలని చేసింది కాదు, కర్మయోగం. అందుకని మహాభారతంలో, పంచమ వేదంలో, అరణ్య పర్వంలో, ధర్మవ్యాధ చరిత్రలో చెప్పారన్నమాట, తన ఎంత తాను ఏ జంతువుని చంపకుండా ఉండడమే, ఎవరిని హింసించకుండా ఉండడమే అహింస. కావాలని హింస చెయ్యకు. పొరపాటును హింస జరిగితే అది నీ దోషం కాదు. కావాలని వెళ్ళు మాకని నరికేవంటే అది హింస. పొరపాటున ఏ మేకో నువ్వు ప్రయాణిస్తూ ఉంటే కారు కింద పడి చచ్చిపోతే అది నీ దోషం కాదు. అలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ లోకంలో హింస చెయ్యని వాడు ఉండడు. తన ఎంత తాను చేయకుండా ఉండడమే అహింస. ఎంతవా చెప్పాడండి, సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునన్ కలుగున అవశ్యముల్ సకల కర్మములందున హింస హింసకు తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు ఎంతయు తలపర హింస చేయమని తారు తల తురు కొందరి మహిల్. నీళ్లలు జంతువులున్నాయి, ఆకాశంలో జంతువులున్నాయి, భూమి మీద జంతువులున్నాయి, ఈ విధంగా నీరు భూమి ఆకాశం అనే తేడా లేకుండా సకల ప్రదేశాలలోనూ ఎక్కడో చోట జంతువులు ఉంటూనే ఉంటాయి. నువ్వు ప్రయాణం చేస్తున్నా, తిండి తింటున్నా, తిరుగుతున్నా, ఏదో ఒక విధంగా హింస జరుగుతూనే ఉంటుంది. హింస చెయ్యని వాడు ఈ లోకంలో అందువల్లే ఉండడు. ఇది తెలియక సంపూర్ణ అహింసావంతులం అనుకోవడం భ్రమ. కానీ భగవంతుడు ఏమన్నాడంటే, ఈ సృష్టిలో ఏదో ఒక విధమైన హింస చెయ్యకుండా బ్రతకలేవు గనక నీ ఎంతట నీవు కావాలని ఏ జంతువును తొక్కి చంపేయకు, నరికి చంపేయకు, అంతే, అదే అహింస అన్నాడు. ఇది తెలియక ఇన్ని జంతువుల్ని చంపి మనుషుల్ని బలిచ్చి ఈ మానవులు అజ్ఞానం పాలైపోతున్నారు. ఇది నా తప్పు కాదు, ఈ భూమి మీద పడగానే, మృణమయ శరీరంలో పడగానే నా మాయ వారిని పట్టుకుంటుంది, ఆ మాయాబద్ధులై వాళ్ళు ఈ పాపాలు చేస్తున్నారు. ఇదంతా మాయా మహిమ. కాబట్టి నాయన, నువ్వు దాని గురించి ఆలోచించకు. రామలక్ష్మణుల్ని వాడు బలివ్వాలనుకున్నా ఆ పని సాగుతుందా? పరమాత్ముడు ఆయన్ని ఎవరు బలివ్వగలరు? నువ్వు నీ మంచి మేధాశక్తిని ఉపయోగించి వారిని రక్షించు. ఈ లోకకంటకుణ్ణి, మైరావణుణ్ణి వధించు అన్నది మహాకాళి అని అదృశ్యురాలైపోయింది. వెంటనే ఈయనకి ఆనందం కలిగింది, అమ్మవారి అనుగ్రహం కలిగిందిగా, ఈ కార్యక్రమం సంపూర్ణంగా దిగ్విజయమైపోతుంది అనుకున్నాడు. ఈలోపు రాక్షసులు మధ్య అభిషేకం మొదలెట్టారట. వాడు శుభ్రంగా మంత్రాలు చదువుతూ దుర్గా సూక్తం వంటివి పొయ్యడం మొదలెట్టారు. భద్రకాళి పాదాల మీదకు ఓ తెగపోసేస్తున్నారు రకరకాల బ్రాండులు, ఎర్ర మద్యం, తెల్ల మద్యం, నల్ల మద్యం, నీలం మద్యం, ఆకుపచ్చ మద్యం, వీళ్ళ దుంపలు తెగ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మద్యాలని. భాండాలకి భాండాలు పోస్తూ ఉంటే తట్టుకోలేపాడు వాసన. అసలు అనుకుంటాం కానండి, ఆ తాగేవాడికి మరి ఏం యోగం పుడుతుందో తెలియదు, కానీ ఆ తాగిన వాడి పక్కనుంటే మనం భరించలేము. ఎవరి కంపు వాళ్ళకి ఇంపు అంటారేమో, అందుకే తెలియదేమో. ఒక్కొక్కడు మరీ ముఖ్యంగా ఓసారి రైల్లో కళ్ళు తాగిన వాడు వచ్చాడు, కళ్ళు తాగిన కోతంటారు అన్నమాట. ఆ రైలు ఎక్కేలోపు వాడు ఒక పోర్టరు సామాన్లు లోపలికి ఎక్కించాడు. రామచంద్ర, నాయన నీకు ఎంత కావాలంటే పట్టుకుపో, దిగరా బాబు అన్నాను నేను వాడిని. అంత భయంకరమైన వాసన. పాపం నిజంగా వాడి భార్యలు పిల్లలు వీళ్ళు ఉన్నారే, వాళ్ళు మహాసాధకులు, యోగులు వాళ్ళు, ఆ వాసన తట్టుకుంటున్నారు. చాలా ఆశ్చర్యం కలుగుతున్నమాట, భరించలేము. అందులో ఏసీలో మరీ కంపండి బాబు, తట్టుకోలేము. అందుకే లోపలికి వచ్చేవాళ్ళని సిగరెట్ కాల్చకుండా రండి అని బోర్డెట్టేవారు పూర్వం. అప్పుడప్పుడు భక్తుల్లో కూడా బలహీనతలు ఉన్నవాళ్ళు వచ్చి ఆఖరి గురువుగారు అని మాట్లాడతాడు. వాడు మాట్లాడగానే మహానుభావుడు వాడి నోటి నుంచి వచ్చిన ఆ దుర్వాసన నాకు 3 రోజులు ఆనందం లేను. అందుకని ఎప్పుడు కూడా దగ్గర గంట వచ్చి మాట్లాడద్దు అని పెద్దలు చెప్పడానికి అసలు కారణం అది. ఎప్పుడు గురువుల్ని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయకండి. నేను రోజు చెబుతున్న వెండల్లా, గురువుల పాదాలు తాకరాదు. మీరు తాకేస్తుంటే ఏమనలేక అలా నీరసంగా పడుంటున్నాను. పక్కన ఉన్నవాడు మాట్లాడడం. 2, మూతి మీద మూతి మాట్లాడబెట్టడం. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు మూతి మీద మూతి పెట్టకూడదు, దూరంగా అడ్డం పెట్టుకుని మాట్లాడాలి. ఇవన్నీ నియమాలు. ఈ నియమాలు తప్పితే దండం పెట్టడం వల్ల వచ్చే పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఆ వాసనకి తట్టుకోలేక హనుమంతుడు ఒక్కసారి కాళికాదేవి గొంతుకుని అనుకరిస్తూ, ఓరి రాక్షస వీరులారా, నేను అమ్మవారిని, నాకు ఈ మద్యం వద్దు, ఆపేయండి, దీని బదులుగా ఆవు పాలతో అభిషేకం చెయ్యండి అనగానే, వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు అమ్మవారు ఏ అభిషేకం చేసినా తట్టుకుంది, మొదటిసారిగా మద్యం వద్దు ఆవు పాలు అంటుంది, ఏం చేద్దామని మైరావణుడి కౌరు పెట్టారు. వాడు పరిగెత్తుకొచ్చి, ఒరే మన జన్మ ధన్యమైపోయిందిరా, రామలక్ష్మణుల్ని బలిస్తున్నామని అమ్మకి సంతోషం కలిగినట్టుంది, అందుకే రామలక్ష్మణులకి ఇష్టమైనటువంటి ఆవు పాలు అడుగుతున్నట్టుంది, తెచ్చి పోసేయండి. ఏముంది కావాలంటే చక్క హరిగారు ఇస్తారు, శృంగేరి శారదాపీఠంలో బోల్డ్ ఆవులు ఉన్నాయి, పితికేయటం పోసేయటం. ఆ బొట్టు ఎట్టుకుంటుంది పొడుగ్గా, ఆవిడ పాలు పితుకుతూ ఉంటుంది, నాకు పాలు ఇస్తూ ఉంటుంది, ఆవిడ ఎవరో ఉంది ఇక్కడ. అలాగే వీళ్ళంతా పోసేస్తారు, పోసేయండి అన్నాడు ఆయన. ఓ డ్రమ్ములకి డ్రమ్ములు పోసేశారు పాలు. ఈ మద్యం ఆగిపోయింది, పాలతోటి అమ్మవారికి అభిషేకం జరగడం మొదలెట్టింది. హనుమంతుడు కాస్త మద్యం శుద్ధి అయ్యాక ఆ పాలు పడుతున్న గుండం దగ్గరికి వెళ్ళి నోరు పెట్టి అఖండంగా వస్తున్న క్షీరం తెగ తాగాడు ఆయన. ఆవు పాలు తాగ్గానే మంచి ఉత్సాహం వచ్చింది, బలం వచ్చింది, సంతోషం కలిగింది. ఒరే ఇక చాలు, రామలక్ష్మణులు బలి స్వీకరించాలంటే మైరావణుడు తలుపు తీసి వాళ్ళని విగ్రహ రూపంలో ఉన్న వాళ్ళని యథారూపంలోకి మార్చి స్పృహ కలిగించి లోపలికి పంపించాలి అన్నాడు ఆయన. మైరావణుడికి ఇంకా ఆనందం కలిగింది. అంటే అమ్మవారు ఈ బలిని స్వీకరిస్తోందన్నమాట అనుకుని, ఎవరక్కడ రామలక్ష్మణుల్ని నా శయనాగారం దగ్గర ఉన్న పేటికలో బొమ్మలుగా చేసి ఉంచాను, ఆ బొమ్మలు తీసుకురండి, వాళ్ళ చేత తెప్పించి ఆ బొమ్మల్ని యథాతథంగా మనుషులుగా మార్చి వాళ్ళకి స్పృహ ఇచ్చి తలుపు తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాడు. ఈ పాదాల దగ్గర పెట్టేదాకా హనుమంతుడు సూక్ష్మ రూపంలో అదృశ్యంగా ఉన్నాడు. మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళు తలుపులు వేశారు. అమ్మ తర్వాత కర్తవ్యం ఏమిటి అనగా, నేను చెప్పేదాకా తలుపు తీయకండి అన్నాడు లోపల నుంచి స్వామివారు. ఆ తర్వాత రామలక్ష్మణులకి నమస్కారం చేసి, మహాప్రభు మళ్ళీ నా అదృష్టం మిమ్మల్ని కళ్ళారా చూశానగానే హనుమాను రక్షిస్తావు మాకు తెలుసులేవయ్యా అందుకే ఇంత హాయిగా సుఖంగా కూర్చున్నాం అన్నారట. స్వామి ఈ భుజం మీద ఎక్కండి, ఈ క్షణమే మిమ్మల్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టి తర్వాత వీడి సంగతి చూస్తాను అని వాళ్ళిద్దరిని భుజం మీద కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి ఆ దుర్దండి భవనంలో చేర్చాడు వాళ్ళని. దుర్దండి వాళ్ళని చాలా జాగ్రత్తగా పూజించడం మొదలెట్టింది. దాని అదృష్టం పండిందండి, పరమరాక్షసైనా మైరావణుని చెల్లెలి గృహంలో రామలక్ష్మణులు సుఖంగా పూజలు అందుకున్నారు. మళ్ళీ హనుమంతుడు యథాప్రకారంగా ఆలయంలో ప్రవేశించి, మైరావణ నీ తమ్ముడు అహిరావణుణ్ణి ముందు పంపించన్నట్ట. మైరావణుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు అహిరావణుడు. వాడు పెద్ద కళేబరంతో ఉండేవాడు, కుంభకర్ణుడిలా పెద్ద పొట్టతో. వాడు మతిపోయి, అన్నయ్య ఎంత ఆశ్చర్యం, మనిద్దరం పూజ చేసినా అమ్మవారు పరమభక్తుడివైన నీకంటే ముందు నన్ను అనుగ్రహిస్తోందంటే తమ్ముడు పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు. నువ్వు ఎక్కడో జన్మలో పుణ్యం చేసుకున్నట్టావు, వెళ్ళు లోపలికి, నీ తర్వాతనే వస్తానన్నట్ట. ఈ దెబ్బతో అమ్మవారు నాకు మోక్షం ఇస్తుందంటావా, ఖచ్చితంగా నీ కపాల మోక్షం గ్యారంటీ అన్నాడు వీడు పాపం తెలియక. వీడు లోపలికి వచ్చాడు బజ్జవుకుంటూ. ఒరి అహిరావణ తలుపు గడియ పెట్టరా అన్నట్ట హనుమంతుడు కాళికాదేవి కంఠంతో. వాడు పెద్ద ఇనపగడి ఒకటి ఉంది, దానికి అడ్డంగా పెట్టేశాడు. ఎందుకంటే అలా ఇనపగడి అయిపోతే ఎవడు పడితే వాడు తలుపు తీసుకు లోపలికి వస్తాడు, అందుకని గడి పెట్టగానే ఆ తర్వాత అమ్మవారి విగ్రహం కేసి తిరిగి భక్తితోటి, జగన్మాత నువ్వన్నట్టే గడియ పెట్టాను, ఎంత అదృష్టవంతురాలని తల్లి, రామలక్ష్మణుల్ని బలివ్వమంటావా, అవును ఇక్కడ ఎక్కడ రామలక్ష్మణులు కనబడ్డరే అప్పుడు చూసుకున్నాడు వాడు, ఎక్కడా కనబడడం లేదేమని. రామలక్ష్మణులు కాదురా, నీ తాతలు కనబడతారు నీకు అని హనుమంతుడు విగ్రహం చాటును ఒక్కసారి దూకి వాడి మెడబట్టుకుని ఒక్కసారి ఒక్క నొక్కు నొక్కాడు. మళ్ళీ కిక్కులు మరకుండా అంత పెద్ద కళేబరంతో ఉన్నవాడు కూడా అన్నాడంతా చచ్చిపోయాడు. ఈ విధంగా ఒక్కే ఒక్క నొక్కు నొక్కడం ద్వారా, పీక నిలబడడం ద్వారా అహిరావణుణ్ణి సంహరించి వాడి కళేబరాన్ని కాళికాదేవి పాదాల దగ్గర వారేసి, మైరావణ నీ సోదరుడికి మోక్షం అనుగ్రహించాను, ఇక నువ్వు రారా అనగానే, జగన్మాత మా అన్నదమ్ములంటే నీకెంత భక్తి, ఈ రామలక్ష్మణులనే కాదు ఇంకా ఇంకా భూలోకం నుంచి ఎంతోమంది ఉన్నారు, అటువంటి భక్తులందరినీ పట్టుకొచ్చి ఇక్కడ నీకు బలిచ్చి ఇతోధికంగా నరబలి ఇచ్చి నీ అనుగ్రహం పొందుతాను, ఒక్క పద్మాకర్ గారి పురాణం విండే భక్తుల జోలికి మాత్రం వెళ్ళను కానీ మిగతా వాళ్ళందరినీ వేసి పారేస్తాను అంటూ వాడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. ఆ లోపలికి రావడంతో ఎదురుగుండ పర్వత ప్రతిమాకారం కాలాగ్నిమివ తేజస భయంకరం చ సత్వానాం నిశ్వసంతమివోరగం. పర్వతం వంటి ఆకారంతో అమ్మవారు ఎలాగైతే 81 అడుగుల విగ్రహంతో ఇంచుమించుగా అంత విగ్రహం అయ్యి కాలాగ్నిలా ప్రజ్వలుతున్నాడు. అమ్మవారి ఆలయంలో ఉన్నప్పుడు అమ్మవారి విగ్రహం కంటే కొంచెం తక్కువ రూపం ధరించాలి నియమం. ఎప్పుడైనా ఎవరన్నా వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలనుకుంటే మన ఏడు కొండల్లో ఉన్న వెంకటేశ్వరుడు విగ్రహం కంటే ఒక అంగుళమైన తక్కువ ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువ ఉన్న విగ్రహం ప్రతిష్ఠిస్తే దోషం, శాస్త్ర నియమం అన్నమాట. ఒక్క కొన్ని ఆలయాలు ఉన్నాయి, ఆ ఆలయాలలో ఉన్న దేవతామూర్తులు వంటి మూర్తులు తయారు చేయించి ప్రతిష్ఠ చేయాలంటే దానికంటే కించిత్తు తక్కువ ఉండాలట ఆ విగ్రహమో లేక లింగమో, అదొక నియమం అన్నమాట. అలాగే ఆలయాల్లో ఉన్నప్పుడు కూడా ఆలయంలో ఉన్న దేవత కంటే ఎత్తులో ఉండకూడదు, మనం కూర్చోకూడదు. అందుకే గుళ్ళు అభిషేకాలు చేసేటప్పుడు ఒకవేళ కాళ్ళు నొప్పులుండి కూర్చోలేకపోతే అమ్మవారి కంటేనో లేక అయ్యవారి కంటేనో తక్కువ ఉన్న ఆసనం మీద కూర్చోవాలి, లేదా బయట నిలబడాలి, లోపల మాత్రం ఆసనం వేసుకుని అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. అమ్మవారి కంటే పైన నిలబడి ఉండే అధికారం ఒక అర్చకుడికి మాత్రం ఉన్నది. ఎందుకని, ఇప్పుడు అమ్మవారు ఉంది, అమ్మవారి మీద అభిషేకం చెయ్యాలి, శివుడు ఉన్నాడు, శివలింగం మీద నీళ్లు పొయ్యాలి, పొయ్యాలంటే వీడు పై నుంచి పొయ్యాలి కదా, అందుకని శివలింగం పైన అభిషేకం పోసేటటువంటి ఒక అర్చకులకు మాత్రం అన్ని మినహాయింపులు ఇచ్చారండి. ఇంకా అర్చకులకి ఎంత స్థానం ఇచ్చారంటే పురాణాలలో అర్చకుడు దేవుడి కంటే ఎక్కువ వాడు ఆ కాసేపు. అందుకే గుళ్ళో ఉన్నంతసేపు అర్చకుడు శిరస్సు మీద శఠకోపం పెడితే ఎంత పండితుడైనా తల వంచి ఆ శఠకోపాన్ని పెట్టించుకోవలసిందే, వాళ్ళు అక్షతలు వేస్తే ఆ అక్షతలు స్వీకరించవలసిందే, నేను పండితుణ్ణి నేను గొప్పవాణ్ణి అనడానికి వెళ్ళేది అక్కడున్నంత వరకు. అదొక నియమం. ఒక్క పీఠాధిపతులకి మాత్రం కొంచెం మళ్ళీ మినహాయింపులు ఉంటాయి, అది వేరే విషయం. కానీ సహజంగా అర్చకుడు దేవుడి కంటే ఎక్కువ స్థాయిలో వ్యక్తిగా భావించి గౌరవించాలి. ఒకవేళ అర్చకుడిలో లోపం ఉందనుకుందాం, అతనిలో వ్యసనాలు ఉన్నాయనుకుందాం, అప్పుడు మందలించాల్సి వస్తే గుడిలోంచి బయటికి పిలిచి మందలించాలట, లోపల ఉన్నంత వరకు ఎవడవరా నువ్వు అనకూడదు. ఈ నియమములు పాటించి తీరాలి. ఎంత అద్భుతమండి ధర్మశాస్త్రం అంటే, అందుకని ధర్మశాస్త్ర నియమం ప్రకారం ఉండాలి. ఇప్పుడు ఇతడు హనుమంతుడు అర్చకుడు కాదు, అక్కడ అందుకనే అమ్మవారి విగ్రహం కంటే ఎక్కువ రూపం కాకుండా కొంచెం చిన్నగా ఉన్న రూపం ధరించాడు. పర్వతం వంటి ఆకారంతో కాలాగ్నిలాగా ప్రపంచ ప్రళయకాలపు అగ్నిహోత్రుడిలాగా అధగధగా వెలిగిపోవడం మొదలుపెట్టాడు. భయంకరాకారంతో ఉన్నాడు. ఆయన బుసలు కొడుతున్నట్టు గాలి విడిచిపెడుతుంటే ఆ గాలికి ఎదురుగుండా ఉన్నటువంటి తోరణాలు ఆకాశంలోకి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఎందుకంత గాలి విడిచిపెడుతున్నాడు నిశ్శసంతం అంటే, ఆయనకి రామలక్ష్మణుల్ని బంధించిన కారణం చేత మైరావణుడి మీద తీవ్ర క్రోధం వచ్చింది. ఆ కోపం ఎక్కువైపోయినప్పుడే బుసలు కొడతారు, పాము బుసలు కొట్టినట్టుగా అండం మొదలుపెట్టాడు. ఎదురుగుండా ఉన్న ఈ భయంకరాకారాన్ని చూచి వాడికి మతిపోయింది. ఇంతవరకు అమ్మవారేమో లోపల ఉన్నది పిలుస్తోందేమో, మా సోదరుడికి అనుగ్రహం ఇచ్చింది, నన్ను అనుగ్రహిస్తోంది, రామలక్ష్మణులు బలివత్స అనుకున్న వాడికి ఎదురుగుండా ఉన్న ఈ వానరుడు కనబడగానే ఒళ్ళు మండిపోయిందనమాట. ఎవడవరా నీవు అనేలోపు హనుమంతుడు వీడిని చూచి గొక్క తిప్పుకొనివ్వకుండా, తత క్రోధవశాపన్నః సహసా వాయునందనః తమ్మూర్ధ్ని తాడయామాస దృఢబద్ధేన ముష్టినా. క్రోధంతో రెచ్చిపోయాడు హనుమంతుడు. మా రామచంద్ర ప్రభువుని, పరమసాత్వికమూర్తిని, సమస్త లోకాలని ప్రేమించే పుణ్యాత్ముణ్ణి, శరణన్న శత్రువునైనా కనికరించే స్వామిని శిలామూర్తుల్ని చేసి ఇక్కడికి బంధించి తీసుకొచ్చి భద్రకాళికి బలిపెడదామనుకుంటావట్రా నీచుడా, ఇదిగో కాసుకో అని కుడి చేతిని బిగించి పిడికిలిని, ఆ పిడికిలితో వాడు మూతి మీద ఒకటిచ్చాడు, ఆ తర్వాత నెత్తి మీద ఒకటిచ్చాడు. వాడు కాబట్టి తట్టుకున్నాడు, కానీ ఇంకోటి ఎవడనైతే మొత్తం పళ్ళు ఊడిపోవలసిందేట. ఆ దెబ్బకి వాడు కళ్ళు గిరగిరా తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు. అక్కడి నుంచి ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. దైత్యేంద్రోపి మహామాయ క్రోధ సంరక్త లోచన జజ్వాల ముష్టిఘాతేన సర్పిషేవ హుతాశన. దైత్యేంద్రుడు కూడా మహాబలవంతుడు గనక తట్టుకుని లేచి నిలబడి తాను కూడా పిడిగుద్దు గుద్దాడు హనుమంతుణ్ణి. అక్కడి నుంచి ఇద్దరు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఆలయంలోంచి బయటకు వచ్చి పడ్డారు. ఘోర యుద్ధం జరిగింది. ఎన్ని గంటలు గడిచినా, ఎన్ని దెబ్బలు కొట్టినా హనుమంతుడి దెబ్బకి వాడు చావడు. హనుమంతుడు చివరిదాకా ప్రయత్నించాడు. ఒక్కొక్కసారి వాడి పేక నులిమి కింద పారేస్తే మళ్ళీ కింద పడి క్షణంలో కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చేసి వట్టివాడు విసిగిపోయాడు హనుమంతుడు. నేను గట్టిగా నా చేత్తో పేక నులిమి కింద పారేస్తే ఎవడైనా చావాలి, వీడు కింద పడిపోతాడు, క్షణంలో తేరుకుంటాడు, మళ్ళీ స్పృహలోకి వస్తున్నాడు, ఇటువంటి మహావీరుణ్ణి ఈ మైరావణుణ్ణి ఎవరు చంపగలరు, ఏదో ఉంది. అప్పుడు గుర్తుకొచ్చింది, అవును, చంద్రసేనకి మాత్రమే వీడి మృత్యురహస్యం తెలుసు, ఇంకెవరికి వీడి మరణరహస్యం తెలియదు. వీడి మరణరహస్యం ఏదో ఉన్నది, ఒక విచిత్రమైనది. వీడి ప్రాణం వీడి శరీరంలో ఉండకుండా ఎక్కడైనా ఉండాలి, లేదా ఎవరో వీడిని అదృశ్యంగా రక్షిస్తూ ఉండాలి. వీడిని ఎవరో రక్షించకపోతే ఈ పాటికి నా దెబ్బలకి వీడు చచ్చేవాడు, వీడు చావడంలా అని మళ్ళీ వెంటనే ఏం చేశాట, ఒక్క క్షణకాలం వాడిని ఎగరవేసి కింద పారేసి వాడు కోలుకుని లేచేలోపు మహావేగంగా చంద్రసేన దగ్గరికి వెళ్ళిపోయాడు. చంద్రసేన, ఇప్పుడు నువ్వే దిక్కు అన్నాడు ఆయన. నేను ముందే చెప్పానుగా, నేను నా కండిషన్స్ మార్చుకోను, నాకు రామదర్శనం ఇప్పిస్తావా, ఆ మైరావణ ప్రాణరహస్యం చెబుతాను, లేదా నే చెప్పనంది. ఆలోచించుకునేందుకు సమయం లేదమ్మా, అవతల ప్రాణగండం ముంచుకొస్తోంది, వాడు మళ్ళీ రెచ్చిపోయాడంటే రామలక్ష్మణులు దాచి ఉన్న చోటు కనిపెడతాడు, వాళ్ళని మళ్ళీ శిలా విగ్రహాలుగా మారిస్తే ప్రమాదం, నా మాట వినంటే. నేను వినను, నాకు రామదర్శనం ఇయ్యి మొండిగా. సరే, మా రాముడిని బతిమాలుకుంటాను, ఇదిగో నీకు మాట ఇచ్చాను, నేను రామదర్శనం చేయిస్తానన్నాడు. తలుచుకుంటే చేయించగలిగిన వాడు ఆయన ఒక్కడే గనక. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రామదర్శనం చేయాలంటే రాముడి గురించి ఉపాసన చేయటం వల్ల ఉపయోగం లేదు, హనుమంతుడిని పట్టుకుంటే రామదర్శనం అవుతుంది. రాముడు ఆ వరం ఇచ్చాడు, హనుమా నన్ను తలుచుకున్నవాడికి నేను దర్శనమిస్తానో లేదో నా ఇష్టం చెప్పలేను, కానీ నీవు మాత్రం ఎవరికైనా ఇవ్వాలంటే నా దర్శనం ఇప్పించే భాగ్యం నీకు ఇస్తున్నాను. నిన్ను తలుచుకున్నవాడు, నీ అనుగ్రహం పొందినవాడు నా దర్శనం పొందుతాడు, కాబట్టి రామదర్శనం కావాలంటే ఆంజనేయుణ్ణి పట్టుకోవలసిందే. దాసానుదాసుని పట్టుకుంటేనే ప్రభు దర్శనం అవుతుంది ఎక్కడైనా సరే. అసలు ఇప్పటికి కూడా ప్యూన్ గారు చేయి తడిపితేనే ప్రిన్సిపాల్ గారు లోపలికి వెళ్ళగలుగుతాం మనం. ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాలంటే ముందు ప్యూన్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, వాడు ఒప్పుకోలేదనుకోండి ఇంక ఎంతటి వాడైనా అంతే, అదొక అనాచారం. కానీ హనుమంతుడి దగ్గర మాత్రం సదాచారం, పరమ పవిత్రాచారం. అంటే భగవద్భక్తులు భగవంతుణ్ణి మనకి చూపించగలరు. భగవద్భక్తి లేని వాడు ఎలా చూపిస్తాడు, ఎందులో ఆయన ఆచార్యుడు కూడా. అలాగేనమ్మా, ముందు రాముడిని రక్షించాలి చెప్పమనగానే, ఇదిగో చెబుతున్నా విను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు ఆలయం దగ్గర, అక్కడున్నది వాడి ప్రాణరహస్యం అనగానే టక్కున ఆవిడిని తీసుకొచ్చాడు ఆలయం దగ్గరికి. ఈలోపు మైరావణుడు మళ్ళీ లేచాడు. వాడిని మళ్ళీ ఇంకో పిడిగుద్ది గుద్ది కింద పారేసి మళ్ళీ వాడు లేచేలోపు తొందరగా చెప్పమ్మా రహస్యం అన్నట్ట. ఈ కాళికాదేవి ఆలయం పక్కన ఓ పెద్ద బండరాయి ఉన్నది, అది పైకి బండరాయిలా కనబడుతుంది, కొబ్బరికాయలు కొట్టడానికి బలు ఇవ్వడానికి కనబడే రాయిలాగా. ఆ రాయి కింద 5 తుమ్మెదలు ఉన్నాయి. పూర్వం ఒకనొకప్పుడు భయంకరుడైన అహిరావణుడు అని ఒకడు ఉండేవాడు, వాడికి 5 కొడుకులు ఉండేవారు. ఆ 5 కొడుకులు ఒకప్పుడు అరణ్యంలో మహాతపస్సు చేస్తున్న దుర్వాస మహర్షి ముక్కులు గట్టిగా పట్టుకున్నారు. దుర్వాసుడు ముక్కులు గట్టిగా పట్టుకోగానే దుర్వాసుడికి ఆగ్రహం కలిగింది, పరమ దుర్మార్గులారా, తపస్సు చేసుకుని ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా కుడిముక్కు పట్టుకుని ఎడమ ముక్కులోంచి గాలి విడిచిపెట్టి మళ్ళీ ఎడమ ముక్కు మూసి కుడిముక్కులోంచి గాలి తీసుకుని వెళ్ళేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది, దానికి అంతర్బహి ప్రక్రియ అని పేరు. ఈ ప్రక్రియతో నేను యోగాభ్యాసం చేస్తూ ఉంటే నా ముక్కు గట్టిగా పట్టుకుని నాకు ఊపిరాడకుండా చేసి నన్ను యోగభ్రష్టుని చేద్దామని ప్రయత్నిస్తారా, ఓ అహిరావణ పుత్రులారా మీరు తుమ్మెదలైపోండి అని చెప్పించాడు. మీరు తుమ్మెదలైపోగానే అందరూ మిమ్మల్ని హింసిస్తారు, పండి అనగానే వాళ్ళు కాళ్ళ మీద పడ్డారట. సరే అయితే మిమ్మల్ని ఎవడైనా రక్షిస్తే ఆ క్షణం నుంచి మీకు ఒక వానరుడి చేతిలో చచ్చేంత వరకు మరణం లేకుండా వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. వాళ్ళు వెంటనే తుమ్మెదలైపోయారు. ఒకరోజున వాళ్ళు ఈ పాతాళలోకవాసులు కనుక రాక్షసులు కనుక తమ నగరం మీద ఉన్న వ్యామోహంతో మైరావణ లంకలో తిరగడం మొదలెట్టారు. ఎంతటి వాడికైనా జన్మభూమి అంటే ఇష్టం ఉంటుంది సహజంగా, ఎవరో మరీ నీచుల్ని పక్కన పెడితే ప్రతి వాడికి సొంతూరంటే అభిమానం, అందుకని వాళ్ళు మైరావణ లంకకు వచ్చారు. అక్కడ రాక్షసుల పిల్లలు క్రూరులు కదా, అటు ఇటు ఎగురుతున్న తూనీగల్ని తుమ్మెదల్ని పట్టుకుని మంచి పెద్ద పెద్ద తుమ్మముళ్లతోటి వాటిని పొడిచి చంపడం మొదలెట్టారు, తుమ్మముళ్ళకి గుచ్చడం మొదలెట్టారు. ఈ 5 తుమ్మెదలు రాక్షసుల పిల్లలకి దొరికాయి. వాళ్ళు ముళ్ళు పుచ్చుకుని వాటిని పొడిచి చంపబోయేలోపు అవి కేరమని అరిచాయి. ఎందుకో మైరావణుడు అక్కడికి వచ్చాడు. రాగానే ఈ పిల్లల్ని 4 తన్ని ఏ తుమ్మెదలను చంపుతారా అని ఆ తుమ్మెదలను విడిచిపెట్టాట. వాడు అదృష్టం అది. ఆ తుమ్మెదలు వెంటనే బయటకు వచ్చి, ఓ మైరావణ, మేము నిజంగా తుమ్మెదలం కాము, నీ సోదరుడు అహిరావణుడి కొడుకులం, దుర్వాసుడి శాపం వల్ల తుమ్మెదలం అయ్యాం, మమ్మల్ని చావకుండా కాపాడావు, ఈరోజు నుంచి నీ ప్రాణాలన్నిటినీ మా దగ్గర పెట్టు, నీ పంచప్రాణాలు మాలో పెట్టు, మేము నువ్వు యుద్ధరంగంలో పడిపోయినప్పుడల్లా నిన్ను రక్షిస్తాం అని మాటిచ్చాయి. అప్పటి నుంచి ఆ తుమ్మెదల్ని మైరావణుడు ఈ బండరాతి కింద కాళికాదేవి విగ్రహం దగ్గర ఉన్న బండరాతి కింద భద్రపరిచాడు. అవి స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే బయటకు పెడతాయి, మళ్ళీ ఆ బండరాయి కింద ఉన్నటువంటి బెలంలో దూరుతూ ఉంటాయి. ఆ బండరాతి కింద కొంత తేనెని సేకరించి పెట్టాయి ఈ తుమ్మెదలు. ఈ తేనె మామూలు తేనె కాదు, స్వర్గలోకంలో ఉన్న పారిజాత పుష్పాల తేనె. స్వర్గలోకంలో ఉన్న పారిజాత పుష్పాల తేనెకి అమృత శక్తి ఉంటుంది. అందువల్ల ఇవేం చేసేవిట, తేనె అందులో భద్రపరిచి ఎవరైనా పొరపాటున మైరావణుడిని చంపితే టక్కన అదృశ్య రూపంలో వచ్చి ఆ తుమ్మెదలు వాడి మీద తేనె పోసేవి. ఈ తేనె అమృతం, దాంతో వాడు బతుకుతాడనమాట. హనుమా, నువ్వు ఢామ్మని మైరావణుడిని కొట్టి కింద పారేయగానే వాడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడే, ఆ కళ్ళు తిరిగి పడిపోగానే కొంతసేపు ఆగితే వాడు చచ్చేవాడు. కానీ ఈ తుమ్మెదలు ఏం చేస్తున్నాయి, అదృశ్య రూపంతో లోపల ఉన్నటువంటి తేనె పట్టుకొచ్చి వాడి మూతిలోను ముక్కులోనూ పోస్తున్నాయి, దాంతో అమృతం వల్ల వాడు మళ్ళీ బతుకుతున్నాడు. అదనమాట వాడి ప్రాణరహస్యం. ఈ తుమ్మెదలు బ్రతికి ఉన్నంతకాలం నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా వాడు మళ్ళీ బతుకుతాడు. తుమ్మెదలు 5 ఒక్కసారిగా నువ్వు చంపావా, ఇకవాడి మీద అమృతం పోసే శక్తి ఉండదు, దాంతో వాడు చస్తాడు. నువ్వేం చేస్తావో, ఈ 5 తుమ్మెదలు వాడి పంచప్రాణాలని నలిపి అవతల పారేయి అన్నది చంద్రసేన. నా తల్లి, ఎంత కథ ఉంది దీని వెనకతల, నీకు తప్పక రామదర్శనం అవుతుంది అని వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ కాళికాదేవి విగ్రహ ప్రాంతంలో ఉన్న పెద్ద బండరాయిని ఎడంకాలతో తన్ని పక్కకి తోసేశాడు. అందులో ఉన్న తుమ్మెదలు మళ్ళీ జామ్మని అమృతం తీసుకుని పైకి ఎగరబోతూ ఉంటే ఒక చేత్తో మైరావణుడిని పట్టుకుని గట్టిగా, మళ్ళీ వాడు అక్కడికి వెళ్లకుండా కుడికాలతోటి ఆ 5 తుమ్మెదలు పైకి ఎగిరేలోపు ఒక్క తొక్కు తొక్కి చంపారేశాట. 5 తుమ్మెదల్ని పక్క పటపటపట నొక్కేశాడు. జహి మైరావణం పాపం హనుమాన్ మా విచార్యతాం దుర్భరం సర్వలోకానాం శల్యమేష న సంశయ భృంగరూపధరా ప్రాణా సంచరంతి శిలాంతరే. శిలాంతర ప్రాంతంలో తుమ్మెదల రూపంలో తిరుగుతూ ఆ తర్వాత అమృతం వంటి తేనెతోటి వాడిని ఎప్పటికప్పుడు రక్షిస్తున్న ఈ పరమపాపాత్ములైన 5 తుమ్మెదల్ని కాలితో ఒక్క తొక్కు తొక్కడంతో అప్పుడు జరిగిందట ఒక తమాషా. అప్పటిదాకా కింద పడ్డం లేవడం మళ్ళీ రెచ్చిపోవడం చేస్తున్నటువంటి మైరావణుడు చేతిలో ఉన్నవాడు చేతిలో ఉన్నట్టే సోలిపోయి శవం కింద మారిపోయాడు. పాకశాసనకి ఇటవత్తు ఆరుద్ర పురుగులో అయిపోయాట. ఆరుద్ర పురుగు అంటే అలా పుట్టి టండలో తెచ్చిపోతుంది. మీరు అప్పుడప్పుడు చూసారో లేదో, వర్షం వచ్చే ముందు బాగా ఎండ కాసి తర్వాత వర్షం వచ్చే ముందు ఆషాఢ మాసంలోనప్పుడు విపరీతమైన పురుగులు లేచిపోతాయి, దీప పురుగులు. 5 నిమిషాల్లో పుట్టి తెగరెచ్చిపోయి అన్ని గొట్టలు గొట్టలుగా తెచ్చిపోతాయి. చూసారా మీరు? ఆ పురుగులు ఎక్కువసేపు ఉండవు, టకటకటకటగా తెచ్చిపోతాయి. ఏమిటో ఆ పురుగు పడిపోయినట్టు పడిపోయాడు అనమాట వాడు ఒక్క దెబ్బకి. ఈ విధంగా ఆ పంచప్రాణాలు తొక్కి చంపి మైరావణుడి ప్రాణం తీసేశాడు ఆయన. మైరావణుడిది స్వీయ బలం కాదు, కేవలం తుమ్మెదల బలం. ఆ బలం పోవడంతో వాడు చచ్చిపోయాడు. చావగానే చంద్రసేన నాకు రామదర్శనం అన్నది. నీ రామదర్శనం ఇప్పిస్తానమ్మా, నువ్వు ఎక్కడే ఉండి తల్లోయ్, ముందు రాముడిని అడగాలి, ఇప్పుడు నాకు పెద్ద గొడవ ఇది అని పరుగు పరుగున వెళ్ళి దుర్దండి మందిరంలో ఉన్న రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు నీ దివ్య కటాక్షం వల్ల, నీ అనుగ్రహం వల్ల, నిరంతర రామనామస్మరణ ప్రభావంతో పరమ దుర్మార్గుణ్ణి మైరావణుణ్ణి చంపి అవతల పారేశాను. ఈ పాతాళ మైరావణ లంక అంతా నిష్కంటకమయ్యింది. ప్రభు మీరు సహజంగానే కరుణాస్వరూపులు, ఎవరడిగినా వాళ్ళ కోరికలు తీరుస్తారు. నీచుణ్ణి కూడా దుర్మార్గుణ్ణి కూడా శరణు అంటే రక్షిస్తారు. అవునా అనగానే హనుమా ఇంత ప్రశంసిస్తున్నావు, ఏమిటి కారణం అన్నాడు రాముడు. ఉంది స్వామి, ఈ మైరావణుడు ఇవాళ చావడం బట్టి లోకమంతా నిష్కంటకమైంది, సుఖంగా ఉంది. ఒక లోకకంటకుణ్ణి చంపడానికి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటారు? వాళ్ళు నాకు నా దృష్టిలో నీలాంటి వాళ్లే హనుమా అన్నాడు రాముడు. అమ్మయ్య ఆ మాట మీరు అన్నారు సంతోషం. నిజంగా ఇవాళ మైరావణుణ్ణి చంపానంటే దానికి మూల కారణం ఒక పరమ భక్తురాలు, చంద్రసేన అని పేరు కలిగిన ఒక భక్తురాలు, మతంగ మహర్షి ఔరసపుత్రిక నాకు ఈ రహస్యం చెప్పింది. నేను వాడిని చంపాను, ఇప్పుడు ఆమె మీ దర్శనం కావాలంటోంది. నేను ఆవిడకి మాట ఇచ్చాను, మాట ఇవ్వకపోతే వాడిని చంపలేను. నా మాట నిలబెట్టండి స్వామి, ఈ బంటు మీకు ఎప్పుడూ దాసానుదాసుడు కాబట్టి దాసానుదాసుల మాటలు నిలబెట్టవలసిన బాధ్యత మీది అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, హనుమా దీనికి ఇంత చెప్పాలా? నువ్వు ఆజ్ఞాపిస్తే చేస్తానన్నట్టు ఆయన. అది రాముడి గొప్పతనం అంటే, తన శిష్యులు తనను ఆజ్ఞాపించినా అలా చేస్తానన్నాడు రామచంద్ర ప్రభు. ఎందుకంటే హనుమంతుడు అటువంటి వాడు గనక, రాముడంటే ప్రాణం, రాముడు తప్ప మరొక నామం లేదు ఆయనకి, రామసేవ తప్ప మరొకటి లేదు. అసలు ఎక్కడ రామస్మరణ జరిగినా, ఎక్కడ రామకథ జరిగినా, రాముడి పేరు వినబడినా పులకించిపోయి అక్కడికి చేరిపోతాడు ఆయన. అటువంటి మహానుభావుడు గనక నేను నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను తీసుకోవడమనగానే రామలక్ష్మణుని భుజం మీద కూర్చోబెట్టుకుని మహావేగంగా కాళికాలయం దగ్గరకు వచ్చి చంద్రసేన దగ్గర దింపాడు. చంద్రసేన పొంగిపోయింది నిజంగా, ఎంత అదృష్టం, ఈ రాముడి కోసం తపించిపోయాను, ఈ రాముడి నామమే జపిస్తూ ఉన్నాను, రామనామం తప్ప నాకు వేరే ఆహారం లేదు అని కాళ్ళ మీద పడి, ప్రభు నాకు చిన్న వరం ఇవ్వండి అని. ఏమిటన్నాడు ఆయన? నేను పుట్టినప్పటి నుంచి నువ్వే నా భర్త అనుకున్నాను, నన్ను నీ భార్యగా స్వీకరించు అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, ఈ యుగంలో ఈ రామావతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, సీత తప్ప మరొకరెవరూ నాకు భార్య కాలేరు, అయినా నీ వంటి భక్తుల కోరికలు తీర్చాలి. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి భూలోకంలో బదరీ అనే ప్రాంతానికి చేరు. ఆ బదరీ వనం దగ్గర గంధమాదనం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతంలో ఒక అత్యద్భుతమైన రంభావనం ఉంది, అరటి తోట. ఆ అరటి తోటలో కూర్చుని కఠోర తపస్సు చెయ్యి, నా నామస్మరణ చెయ్యి. 28వ ద్వాపర యుగంలో జాంబవంతుడికి నువ్వు జాంబవతి అనే పేరుతో కూతురుగా పుడతావు, అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను కృష్ణావతారంలో అని వరం ఇచ్చాడు. అతనివాడు ఈవిడ జాంబవతి అంటే ఈ చంద్రసేన. చాలామంది జాంబవతి చాలా ఆలస్యంగా ఎందుకు కూతురిగా పుట్టింది, పెళ్లి చేసుకోవడం వెనక అతల కారణం ఏమిటని అడుగుతారే, ఎప్పుడో రామావతారంలో అది కూడా మహానుభావుడు ఈ యుగంలో కాదు మరొక యుగంలో ఇచ్చినటువంటి వరం అన్నమాట. ఆ వెంటనే ఆవిడ అలాగేనని రాముడి దగ్గర సెలవు తీసుకుని గంధమాదన పర్వతం మీద ఉన్న రంభావనంలో కఠోర తపస్సు చేసింది. ఆ తప ప్రభావంగానే జాంబవంతుడికి కూతురిగా పుట్టింది, జాంబవతి అయ్యింది. శ్రీకృష్ణ అవతారంలో రామచంద్ర ప్రభువే కృష్ణుడిగా పుట్టాడుగా. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నిందని బాపుకోవడం కోసం బయలుదేరి చివరికి జాంబవంతుడిని యుద్ధం చేసి మెప్పించి, ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి కోరికను ఉంటుందిలేండి, జాంబవంతుడు కూడా తెలివి తక్కువ కోరిక ఒకటి కోరాడు, అంత తెలివైనవాడు కూడా. అందరూ రాముడికి పట్టాభిషేకం అయ్యాక రాముడు అందరికీ ఏదో ఒక వస్తువు ఇస్తున్నాడు వరంగా. పాపం జాంబవంతుడు, నాకేం వద్దు, మణులొద్దు, మాణిక్యాలొద్దు, నవరత్నాలొద్దు, కిరీటాలొద్దు, నీవు వేసే దండలొద్దు, శాలువాలొద్దు, నాకు చిన్న వరం ఇస్తావా అన్నాడు. ఏమిటా వరమన్నాడు రాముడు. ప్రభు, మహాపరాక్రమవంతుడివి కుంభకర్ణుడిని కూడా నీ బాణంతో కూల్చి కింద పారేశావు. అటువంటి నీలాంటి బలవంతుడితో ఒక్కసారి కుస్తీ పట్టు పట్టాలనుంది, బస్తీ మీద సవాలనుంది, కొంచెం కుస్తీ పట్టే అవకాశం ఇవ్వ అన్నట్ట. ఏమిటో ఒక్కొక్కప్పుడు భక్తులకి వెర్రి అంటారు దీన్ని. భగవంతుడు కనబడితే నీతో కుస్తీ పట్టాలనుందని ఎవడన్నా అంటాడా? అది కూడా పురాకృత కర్మ. అందువల్ల అలా అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, రాముడు అంటే ఏమిటనుకుంటున్నాను ఆయన, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. రాముడు ధర్మం ఎరిగినవాడు, కృతజ్ఞుడు. ఎవడైనా ఇంత ఉపకారం చేస్తే యావజ్జీవితం వాడే నా దేవుడని భావించే లక్షణం నాది. నాకు మంచినీళ్ళు ఇచ్చినవాడు కూడా నా మిత్రుడు. అటువంటిది, ఇంత ఉపకారం చేసిన నీతో నేను కుస్తీ పడతానా? పొరపాటును కూడా ఈ జన్మలో నేను నీతో యుద్ధం చెయ్యను. కానీ నీ కోరిక తీర్చాలి గనక రాబోయే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు నా మీద కొంతమంది నీతులు అభాండం వేస్తారు, ఆ అభాండం తొలగించుకోవడానికి నీ గుహ దగ్గరకు వస్తాను, అప్పుడు కాస్తంత నీకు కుస్తీ పెట్టే అవకాశం ఇస్తానన్నాడు. అందువల్ల జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేశాడు. ఒళ్ళంతా పిండి కింద కొట్టేశాడు, పిచ్చెక్కిపోయింది దానికి, అసలు లేదట. ఏం రాశారు, మహాత్యద్భుతంగా రాశాడు పోతన గారు భాగవతంలో. పిష్టాంగోరు శరీరుడై, పిష్ట అంగ ఉరు శరీరుడు అంటే పిష్టం అంటే ఏంటి, పిండి అన్నమాట. అప్పుడప్పుడు మీరు చపాతీ పిండి, మినప్పిండి, దోశల పిండి, రవ్వ దోశ పిండి చేస్తారే అది పిష్టము అంటే అన్నమాట. ముష్టాముష్టి అహర్నిశంబు జయ సమ్మోహం బునం బోరుతో పుష్టింబాసి శరీరమంతయు కడు పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై హరికితా భేతాత్ముడై. ఇట్లను ఏదో ఉందండి కారణం, హరికి అనగానే ఆయనే వస్తారు. ఎప్పుడు చూడండి మీరు అది ఆశ్చర్యం. నేను ఇది కాకతాళీయం కాదు, భగవల్లీల. నేను ఇప్పుడు ఈ పద్యం చదవడం ఏమిటి, హరికిత భేతాత్ముడై ఇట్లా అనడం ఏంటి, ఆయన రావడం ఏంటి మరి. మొత్తం మీద జాంబవంతుడితో ఇద్దరు ముష్టాముష్టి పిడికిలి పిడికిలి కొట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే శరీరం అంతా శిథిలమైపోయి పిండి ముద్దయిపోయి అప్పుడు శ్రీహరితో భయపడి ఇలా అన్నాడు అని చెప్పారన్నమాట. ఈ వరం అలా ఉపయోగించుకున్నాడు. అప్పుడు ఆ తర్వాత విషయమంతా చెప్పి, నన్ను సత్రాజిత్తు అభాండం పాలు చేశాడు, నేనే సమంతకం అని ఎత్తుకొచ్చానన్నాడు, నా తప్పు లేదు, నువ్వు పట్టుకొచ్చావు మణి, ఈ మణి నాకిమ్మన్నాడు ఆయన. ఈ మణి మాచేయపడినని తామసులు నరించు నింద తప్పెడు కొరకై నీ మందిరముగు బిలమునకే మరుదించితిమి భల్లుకేశ్వర వింటే. ఓ భల్లుకేశ్వర, ఈ మణి నా చేతిలో పడిందని కొంతమంది తమోగుణ ప్రధానులైన వాళ్ళు వేసిన నింద తప్పించుకోవడం కోసం నీ మందిరమైన ఈ బిలంలోకి నేను అరుగు పెట్టాను, లేకపోతే ఈ మందిరంలోకి రాను, ఈ బిలానికి రాను, ఈ మణి నాకు ఇయ్యి అన్నాడు ఆయన. మణితో పాటు జాంబవతిని కూడా ఇచ్చాడు. ఈ జాంబవతి ఆనాటి ఈ చంద్రసేన అన్నమాట. అలా చంద్రసేనకి వరం ఇచ్చాక, నాయన ఇంకా ఇంకొంచెం పని మిగిలింది, ఆ దుర్దండిని అనుగ్రహించు అన్నాడు రాముడు. ఇప్పుడు హనుమంతుడు దుర్దండికి అంతఃపురమే కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు నలిపేసి అవతల పారేశాడు గనక ఆమె భర్త కాలదండుండి కూడా కారాగృహం నుంచి విముక్తుని చేశాడు. అతని కాళ్ళ చేతుల సంకెళ్ళు తీసేశాడు. తీసి ఆ తర్వాత అతని కుమారుడు నీలమేఘుండి కూడా బంధ విముక్తుని చేసి ఆ నీలమేఘుండి పిలిచి, నాయన నీలమేఘ, అసలు ఈ గొడవంతా నీ వల్లే వచ్చింది. నారద మహర్షి వచ్చాడు, నీ సాముద్రికం చూశాడు, నీ పాదాలు చూచాడు, నీ ముఖం చూశాడు, నీ జాతకం అంతా చెప్పాడు, నీవు పాతాళ లంకకి నాయకుడు అవుతావని అలా చెప్పబట్టి ఈ మైరావణుడు ఆగ్రహించి నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని చెరసాల పాలు చేశాడు. ఇప్పుడు ఆ లోకకంటకుడు నశించిపోయాడు. దా, మా రాముడి అనుగ్రహంతో నువ్వు సింహాసనం మీద కూర్చో అనగానే రాముడు, ఏ తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి నేను అభిషేకం చేయకూడదు, నాకంటే నా భక్తుడివైన నీవే మహానుభావుడివి, నీ చేతితోటే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టి నీళ్లు పోసి అభిషేకించన్నాడు. రాముడు అలాంటి పనులే చేస్తాడు, నేను కాదు నువ్వే చెయ్యి అనగానే హనుమంతుడు అది మహాభాగ్యంగా భావించి ఈ నీలమేఘుణ్ణి రామలక్ష్మణుల సమక్షంలో సింహాసనం మీద కూర్చోబెట్టి సప్త సముద్ర జలాలు తెప్పించి అభిషేకం చేసి, ఆపై పూర్వం ఒకప్పుడు బ్రహ్మ నిర్మించిన పవిత్ర కిరీటం ఉన్నది, ఆ కిరీటాన్నే పాతాళలోకంలో చాలా కాలంగా రాక్షసులు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఆ కిరీటం నెత్తి మీద పెట్టాడు. పెట్టి రాజ్యం పాలయ ధర్మేణ యతో ధర్మ తతో జయ అధర్మం మా కురు శ్రీమన్ స్వప్నేపి న కదాచన. ఓ పుణ్యాత్ముడా, నువ్వు చాలా గొప్పవాడివని విన్నాను. చిన్నప్పటి నుంచి సాత్విక భక్తి కలిగిన వాడివి. నీ గురించి నారద మహర్షి వంటి వాళ్ళు శ్లాఘిస్తున్నారు. ఒక వ్యక్తి గొప్పవాడైతే వాడంతా పొగుడుతారు. ఎప్పుడైనా మానవుడు నిర్భయంగా ఎప్పుడు ఉంటాడు. ఒక వ్యక్తిని చూస్తే మనకి ఎందుకు భయం కలుగుతుందో తెలిసినా, మనలో అవతల వ్యక్తి మీద ఏదన్నా తప్పుడు అభిప్రాయం ఉంటేనే భయం కలుగుతుంది. లోపం లేనప్పుడు భయం ఉండదు. భగవంతుడి దగ్గర ఎందుకు భయపడాలి? వాడు మన తండ్రి. అమ్మవారిని చూస్తే మనకు ఎందుకు భయం? ఆవిడ మన తల్లి కనుక భయపడకూడదు. నువ్వు భయపడుతున్నావు అంటే నీలో లోపం ఉంది. ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తి దగ్గర ఎందుకు భయపడతాడంటే, ఇతడి మనస్సులో ఏదో పాపపుట ఆలోచన ఉంటే, లోపం ఉంటే భయపడతాడు. ఏముండో నాకు మీ దగ్గరికి వస్తే భయం వేస్తుంది అన్నావంటే నీలో లోపం ఉంది. ఏ లోపం లేనివాడు, ధర్మం కలిగిన వాడు నిర్భయంగా ఉంటాడు. అసలు మనం ఎప్పుడు నిర్భయంగా ఉండాలి. ఎందుకు నిర్భయంగా ఉంటామంటే, చెప్పాడుగా వివేకానందాదులందరూ కూడా భగవద్గీతని ఉదాహరణగా చెప్పారు. నీ మనస్సు నిష్కల్మషంగా ఉన్నప్పుడు దేనికి భయపడక్కర్లేదు. మనస్సులో నిష్కల్మత లేకపోతే కుళ్ళు కుతంత్రాలు ఎంతసేపు లింకులు పెట్టామంటే అప్పుడు నీకు ఇతరులను చూస్తే భయం కలుగుతుంది. ఏం మేమంతా ఎందుకు ఇంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాం, వేదిక మీద అవసరమైతే ఇది శాస్త్రం అని చెప్పగలుగుతున్నాం అంటే భయం ఎందుకు లేదంటే, ధర్మం చెబుతున్నాం గనక, మాకు ఇతరులకి ద్రోహం చేయాలనే కోరిక లేదు గనక, లోకమంతా బాగుండాలని. అలా కాకుండా మనం నోటికొచ్చినట్టు చెప్పండి, అశాస్త్రీయమైన చెప్పండి, పాపపు ఊహల్ని లోకంలో ప్రసారం చెయ్యమనండి, అప్పుడు మనకి భయం కలుగుతుంది. నువ్వు ఎవరి దగ్గరైనా సరే నిర్భయంగా ఉండు. అలా నిర్భయంగా ఉండే శక్తి నీ మనస్సులో కాలుష్యం లేకపోతే వస్తుంది. అందుకని ఏమన్నాడు ఈయన, నువ్వు రాజ్యం పాలయ ధర్మేణ, ధర్మముగా రాజ్య పరిపాలన చెయ్యి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయముంటుంది. ఏతో ధర్మస్తతో జయహ. ఇదే మాట మళ్ళీ మహాభారతంలో గాంధారి అంటుంది. దుర్యోధనుడు యుద్ధానికి వెళ్లే ముందు, అమ్మ ఆశీర్వదించు, విజయం కలిగేలా దీవించంటే ఆవిడ నీకు విజయం కలగాలని దీవించలేకపోయిందిట. ఏమందో తెలుసా, యతో ధర్మస్తతో జయహ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం కలుగ్గాక. అందుకే చివరి శ్రీకృష్ణుడు అంటాడు, ఏమమ్మా నన్ను చెప్పిస్తున్నావు, మా యాదవ వంశం అంతా నాశనం అయిపోవాలని చెప్పించావు, నేనేం చేశాను మధ్యలో? నువ్వేగా నీ కుమారుణ్ణి యతో ధర్మస్తతో జయహ అన్నావు, ఇప్పుడు నీ మాట నిలబడింది, తప్పు నీ తప్పు నాది కాదన్నాడు ఆయన. ధర్మం ఎక్కడుంటే అక్కడ జయం కలగాలని ఆవిడే దీవించింది. ఇప్పుడు ఆ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం లేదు ఆవిడికి. అలా భగవంతుడు ఎప్పుడు కూడా ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయాన్ని ఇస్తాడు. తాత్కాలికంగా అధర్మం పైకొచ్చినా చిట్ట చివరికి మాత్రం ధర్మం దే గెలుపు. నీవు ఎట్టి పరిస్థితుల్లో మైరావణుణ్ణి చూచావు కనుక అధర్మం జోలికి వెళ్లకు. అధర్మం మాకురు శ్రీమన్, ఎప్పుడూ చెయ్యకు. ధర్మంగా ఉంటే సంపదలు వస్తాయి. అందుకే శ్రీమన్ అని సంబోధించాడు, అనగా నీవు ఐశ్వర్యవంతుడివి అన్నాడు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, హిరి ఉంటుంది, శ్రీ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, ప్రజల యొక్క బలం ఉంటుంది, యశస్సు ఉంటుంది, ధృతి ఉంటుంది, దాక్షిణ్యం ఉంటుంది. ఇవి లేకపోతే, ధర్మం ఒక్కటి లేకపోతే ఇవి మొత్తం నశించిపోతాయి. ఈరోజు నుంచి ఈ హాల్లో ఉన్న మనందరం అదే కంకణం కట్టుకోవాలి. ధర్మం మీద నిలబడదాం. వీలున్నంత వరకు తెలిసిన ధర్మాన్ని ఆచరిద్దాం, తెలియని ఎలాగో ఏం చేయలేం. అదనవాడ ధర్మో రక్షతి రక్షిత. ధర్మం కోసం నిలబడితే ఈ ధర్మం మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది. రక్షిత ధర్మ అంటే రక్షింపబడిన ధర్మం. నీవు ధర్మమును రక్షించు, అది నేను రక్షిస్తున్నాను అంతరార్థం అనమాట. నువ్వు అధర్మం చెయ్యొద్దు, పైగా చెయ్యొద్దని చెప్పడం కాదు, స్వప్నేపిన కదాచన కలలో కూడా చెయ్యొద్దన్నాడు హనుమంతుడు. ఆయన వెంటనే రెండు చేతులు జోడించి హనుమంతుడికి నమస్కరించి, రామచంద్రుడికి లక్ష్మణుడికి నమస్కరించి, మీ పాదాలంటి నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి ధర్మమే ఆచరిస్తాను. ఎప్పుడైనా అధర్మం ఆచరిస్తే స్వయంగా నువ్వు వచ్చి నన్ను అదుపులో పెట్టు, నన్ను మళ్ళీ మంచిదారిలో పెట్టు అని హనుమంతుడు కాళ్ళు పట్టుకుని ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు. పరాశర సంహితలో దీనికి నీలమేఘకృత హనుమత్ స్తుతి అని పేరు. అత్యంత సంకట స్థితుల్లో ఇంకా మనం జైల్లోంచి బయటికి రాలేము, లేక ఈ కష్టంలోంచి బయటికి రాలేము అనుకున్నప్పుడు ఈ స్తోత్రం చేస్తే ఆ కష్టాల్లోంచి విముక్తి పొందుతాం. అటువంటి గొప్ప స్తోత్రం ఇది. సచ్చిదానంద రూపాయ సృష్టిస్థిత్యంతకారిణే చరాచర స్వరూపాయ పురాణ పురుషాయ చ, సత్ చిత్తు ఆనందస్వరూపుడమైన నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా తయారవడానికి మూల కారణమైనటువంటి పదార్థాన్ని సత్పదార్థం అంటారు. ఒక ముడి పదార్థం ఉండాలిగా, ఆ ముడి పదార్థం అంటూ ఉంటే ఇనప ధాతు ఉంటే కత్తులు చెయ్యొచ్చు, లేదా స్తంభాలు చేయొచ్చు, గదలు తయారు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అసలు ముడి పదార్థమే కావాలి. లోకం నిలబడ్డానికి కావలసిన సత్తాస్వరూపాన్ని సత్త అంటారనమాట. ఆధారస్వరూపం నీవే. దీనిలో చైతన్యం నీవే, ఈ చైతన్యం ద్వారా ఆనందమిచ్చేది నీవే. అటువంటి సచ్చిదానంద రూపుడవైన నీకు నమస్కారం. ఈ సృష్టి స్థితి లయము మూడు చేసే త్రిమూర్తి ఆత్మకుడివి. అందుకే హనుమంతుణ్ణి బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు. అటువంటి నీకు నమస్కారం. చరాచరస్వరూపాయ, కదులుతున్న కదలని అన్నీ నీవే. కదులుతున్న మానవులు కాని, పక్షులు కాని, జంతువులు కాని ఇవి నువ్వే. కదలకుండా ఒకే చోట భూమిలో ఉండి కదలకుండా ఉండే కొండలు కాని చెట్లు కాని అవి నీవే. అటువంటి నీకు నమస్కారం. పురాణ పురుషాయచ, ఎంత పాతవాడివి నువ్వు, ఎప్పుడో ఆవిర్భవించిన వాడివి, అయినా ఎప్పుడు చూసినా కొత్తగానే కనపడతావు. హనుమంతుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా ఎదురుగుండా దర్శనమిస్తే అప్పుడే ఫ్రెష్గా ఉన్నట్టుగా కనపడతాడట, తాజాగా కనపడతాడు. పురాణ శబ్దం ఏంటంటే పుర అపి నవం ఇది పురాణం. పాతదయ్యుండి కూడా కొత్తదిగా ఉంటుంది. ఎన్నిసార్లు రామాయణం వినండి, మళ్ళీ కొత్తగానే ఉంటుంది చూడండి. మళ్ళీ ఎన్నిసార్లు భాగవతం వినండి, నేను చెబితే ఇవాళ కొత్తగా ఉంటుంది. మళ్ళీ నేను వెళ్ళాక ఇంకోటి వచ్చి భాగవతం చెబితే మళ్ళీ కొత్తగానే ఉంటుంది. నా తర్వాత ఇంకోటి వచ్చి చెబితే అతను చెప్పినా కొత్తగానే ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పేవాడిని బట్టి అందులో ఉన్న అర్థాలు గంభీరత్వాలు కొత్త కొత్త అనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా పురాణములు మళ్ళీ కొత్తగా కనపడతాయి కాబట్టి వాటికి పురాణం అని పేరు. భగవంతుడు కూడా ఎన్నిసార్లు చూచినా మళ్ళీ కొత్తగానే కొత్త తేజస్సుతోటే నూతన ఆనందంతోటే దర్శనమిస్తాడు గనక ఆయనకి పురాణ పురుషుడు అని పేరు అన్నమాట. నమో లోకశరణ్యాయ, దీన సంరక్షణాయ చ, భక్త పాలన రూపాయ, ఆపన్నార్తిహరాయ చ, సమస్త లోకాలకి అభయమిచ్చే నీకు నమస్కారం. దీనుల్ని హనుమా రక్షించమనగానే రక్షించే నీకు నమస్కారం. భక్తుల్ని పరిపాలించే మహాత్ముడికి నమస్కారం. ఆపన్నుల యొక్క ఆర్తిని హరించే నీకు నమస్కారం. ఆపన్నులు అంటే బయటపడలేని కష్టములలో ఉన్నవారు. మహాకష్టాలలో ఉండి ఆ కష్టాల్లోంచి బయటపడలేక ఎవడైనా ఆర్తితో రక్షించు అని మొక్కితే వాళ్ళ ఆర్తిని తొలగించి ఆ క్షణమే వాళ్ళని అనుగ్రహిస్తావు. అందుకని నిన్ను ఆపన్న ఆర్తిహరుడన్నారు. అటువంటి నీకు నమస్కారం. తత్పాద దర్శనాద్దుఃఖ శేషం నః ప్రణశ్యతు అనేక జన్మ సాహస్రై సంభృతం పుణ్యమస్తి మే. నీ పాద దర్శనం చెయ్యని క్రితం ప్రతివాడు దుఃఖంతో ఉంటాడు. కానీ ఒక్కసారి నీ పాదాలు ఆశ్రయించుకుని నిన్ను పూజిస్తే ఇక వాడికి దుఃఖం ఉండదు. నీ దర్శనం వల్ల దుఃఖం అదుఃఖమవుతుంది. శేషన్న ప్రణశ్యతు అంటే కొంచెం కూడా మిగలకుండా నాశనం అయిపోతుందట. మా పాపం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, మరిన్ని గాథలు విన్నా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఎంతో కొంత మిగులుతుంది. పాపం శేషంగా ఉండాల్సిందే. కానీ